థ్యాంక్ యూ అమ్మ గ్రీష్మ. నువ్వు కనపడడం కూడా చాలా బాగుంది, ఎందుకంటే అందరం ఎవరో తెలుస్తాం, గ్రీష్మ ఎవరో తెలియాలి, అండ్ అట్లీస్ట్ 2 మినిట్స్ కనిపిస్తే బాగుంటుంది రా. ఇలాగా ప్రేయర్ కూడా అద్భుతంగా చేస్తున్నావు కదా, మెస్మరైజింగ్ ఎవ్రీబడి. అమ్మాజీ అంటే మీకోసం యాక్చువల్గా అప్పుడే చాలా విపరీతమైన అప్లౌస్ వచ్చింది, సో మళ్ళీ త్వరలో మాట్లాడించాలి అమ్మాజీ అంటేతో అనుకున్నాం, కానీ అలా ఎవరొకళ్ళు ఉండడం వల్ల అది నాకేంటంటే ఇప్పుడు మొన్న రాజేశ్వరి ఆంటీతో మాట్లాడించినట్టు నాకు ఇప్పుడు ఇదిగో గుజ్జుబాబు ఉన్నాడు కదా ఇంట్లో, మళ్ళీ ఈ అన్మ్యూట్లో ఉండి అందుకుని అవడం ఏమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని అమ్మాజీ అంటే అయితే బెస్ట్ అనుకున్నాం నేను గ్రీష్మ. సో అంటే ఈరోజు మీరు చెప్పండి, ఎందుకంటే అనుభవాలు చెప్పారు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కూడా లైఫ్ని ఎలా మలుచుకుంటే బాగుంటుంది, సరెండర్ మార్గం మీరు ఆల్రెడీ ఆచరిస్తున్నారు కాబట్టి మీ మాటలతో చెప్తే బాగుంటుంది ఇన్స్పిరేషనల్గా. సో మీరు మాట్లాడండి అది.
అమ్మా ముందుగా మన ఆత్మబంధువులందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. శ్రీ నాన్న పరమాత్మనే నమః. తల్లి మళ్ళీ ఇలా ప్లాట్ఫామ్ మీదకి మళ్ళీ నన్ను నాన్నగారు మీ ద్వారా పిలిపించారేమో అనుకుంటున్నాను తల్లి.
అవునండి అవును.
ప్రతి ఆదివారం కూడానమ్మా అసలు నేను చాలా యాంగ్జైటీగా బాగా ఎదురు చూస్తూ ఉంటానమ్మా ఈ 7 నుంచి. అసలు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇంకా వేరే పని కానీ బయటికి వెళ్ళటం కానీ తలుపు తీయటం కానీ చేయను.
సో స్వీట్.
నాకెందుకంటే అంటే మొదటి నుంచి కూడా నాన్నగారి మాటలు చెప్తుంటే చాలా ఇష్టం అమ్మా. నాన్నగారి గురించి చెప్పుకుంటుంటే నాకు ఎందుకో చాలా ఆనందం వచ్చేస్తుంది. అసలు సబ్జెక్టివ్ ఏంటంటే మన ఏదో ప్రపంచం నాకు ఎక్కడో ఉన్నట్టు లోపలికి ఎంతో సోర్సులోకి వెళ్ళిపోయామేమో అనిపించేస్తుంది. కానీ అమ్మా యథా రాజా తదా ప్రజా బయటకు వచ్చేసరికి మామూలైపోతున్నాం అనిపిస్తుంది అమ్మ నాకు అప్పుడు.
కానీ సబ్జెక్ట్ అంత ఏకాగ్రతగా విని ఎంజాయ్ చేయడంలో కూడా లైక్ చాలా మటుకు సాధన కదండి, ఎందుకంటే మనం అంటే ఏమి జ్ఞాపకం రాకుండా మనల్ని అక్కడ ఉంచుతుంది కదా. సో ఇది అంత ఫోకస్డ్ గా వినడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
అదేనమ్మా, అదే నాకు మాట ఇప్పుడు అనంక అనేది గుర్తుకొచ్చిన బుద్ధుడు చెప్తాడు, బుద్ధుడి దగ్గరకంటమ్మా కొంతమంది అలా ఆయన ప్రవచన దగ్గర కొంతమంది వచ్చి కూర్చున్నారంటమ్మా. మీ మాట అనగా నాకు అది గుర్తుకొచ్చింది, నాన్నగారు చెప్పింది నిన్న రీసెంట్ గా విన్నానమ్మా ఇది.
ఓకే
కూర్చుంటే బుద్ధుడు చెప్పేయి మిగతా వాళ్ళందరూ కాన్సన్ట్రేట్ గా వింటున్నారంటమ్మా, ఇద్దరు మాత్రం వాళ్ళు నిద్రపోతున్నారంట, పట్టించుకోవట్లేదంట ఆయన మాటలు. సో ఆనంద్ కోపం వచ్చిందంటమ్మా. ఇదేంటి ఒక సత్పురుషుడి దగ్గరికి వచ్చి జ్ఞానం గురించి చెప్తుంటే వినకుండా వీళ్ళు నిద్రపోతున్నారని కొంచెం కోపం చేసుకున్నాడండి రమ్మ వాళ్ళ మీద. అప్పుడు బుద్ధుడంట వెంటనే వాళ్ళ పూర్వజన్మలు ఏంటని చూసేశాడంటమ్మా.
ఓకే,
వాళ్ళిద్దరికి పూర్వజన్మలు ఏంటో చూసేసి ఆనందంతో అంటాడంట, నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోకుండా వాళ్ళ మీద కోపం తెచ్చుకోవద్దు, వీళ్ళ పూర్వజన్మల వాసనలు వాళ్ళ దగ్గర బలంగా ఉన్నాయి, వాళ్ళలో అవి ఉన్నప్పుడు సబ్జెక్ట్ వినాలని అనిపించదు వాళ్ళకి, అది అది ఎందుకంటే వాళ్ళ టెండెన్సీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ టెండెన్సీస్ ఉన్నప్పుడు మన మనసు అంట సత్వగుణంలో ఉండదు కాబట్టి రోజే తమో గుణంలో నిద్రపోతా ఉంటుందంట. ఈ వాసనల వల్ల మనం తమో గుణంలో ఉన్నప్పుడు మన సబ్జెక్ట్ని అసలు ఎంజాయ్ చేయలేమంటాం. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారంట ఈ సబ్జెక్ట్ని. వాళ్ళ తప్పు లేదు, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలు పూర్వజన్మ వాసనలు వాళ్ళని అనవసరంగా ఏమి అనొద్దు అని చెప్తాడంట అమ్మ బుద్ధుడు. అంటే సత్సంగం వినటం కూడా ఒక భాగ్యం అమ్మ.
అవునండి, అవును అవును,
అది కూడా లోపల మనం ఎంతో కొంత మనకి ఏదైతే ఇష్టమో అది ఎంత కష్టమైనా చేసేస్తామమ్మ కొన్ని పనులు. సో ఈ ఇష్టం వలన ఏంటంటే ఆ సబ్జెక్ట్ వలన ఇష్టం ఏర్పడింది అంటే కారణం నాన్నగారమ్మ. ఒక సద్గురువు చెప్తుంటే ఆ సద్గురువు చెప్పే మాటల్ని మనం విని ఎంజాయ్ చేస్తున్నామంటే ఆ సద్గురు యొక్క అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి మనం వినగలుగుతున్నాం అనిపించిందమ్మ నాకు. మామూలుగా అమ్మ మామూలుగా అయితే మనం ఎవరో అలా సబ్జెక్ట్లో కూర్చుని ఇన్వాల్వ్ అవ్వాలంటే అది గత జన్మ సంస్కారాలు బట్టే ఉంటుందని చెప్పి నాన్నగారు ఒకసారి చెప్పారు కూడా ఈ విషయాన్ని. ఒక గురువు గారి దగ్గర నేను ఎన్నో జన్మల నుంచి గురువు వేరు నేను వేరు అనుకున్నాను, గురువు అంటే ఎక్కడో ఉన్నాడు అనుకున్నాను, కానీ ఈనాటికి తెలిసింది మీరు బయట లేరు నా హృదయంలో ఉన్నారు అని తెలిసింది. ఈ అనుభవం కూడా మీరే కలగచేశారు, మీ రుణం తీర్చుకుంటాక నన్ను ఏం చేయమంటారని ఒక శిష్యుడు గురువు గారిని అడుగుతున్నాడంటమ్మ. అప్పుడు ఆ గురువు ఏమంటున్నాడంటే, నువ్వు ఏ అనుభవం అయితే పొందావో ఏ స్థితిని అయితే పొందావో అలాగే ఉండిపో, అలాగే ఉండటమే నా రుణం తీర్చుకోవటం అన్నారంట ఆయన. నాన్నగారు ఈ మాట చెప్తూ వారు గురువు అంటే గురువు నీ హృదయంలోనే ఉన్నాడు అనే అనుభవం నీకు కలిగింది, ఆ అనుభవం నుండి జారకుండా అది స్థిరమయ్యేలా చూసుకో, ఆ స్థితిలో ఉండిపో, అలా ఉంటే నా రుణం తీర్చుకున్నట్లే అన్నారంట. అంటే నాన్నగారు ఈ మాట చెప్తూ చూడండి ఎంత చక్కగా ఉందో ఈ మాట అంటున్నారు. అలాగే నాన్నగారు చెప్తున్నారంటే ఈ హృదయంలో సత్య వస్తువు దాంతో సహవాసం చేయటం నేర్చుకుంటే అది సత్సంగం, అది చేయలేకపోతే బయట ఉన్న సత్పురుషుతో అన్నా సహవాసం చేయండి. ఈ సద్గంధాలు పఠించడం అనేవి అవి మనం బాగుపడటానికి దారి చూపిస్తాయి, కానీ ఉంటేనంటమ్మ ప్రగాఢమైన శాంతి, అసలు మన మాటలకు అందని శాంతి అంట, మన ఊహలకు అందని శాంతి అంట ప్రవాహాలి మనల్ని ముంచేస్తా అంటున్నారు. నాన్న మనకి ఎలా పరిస్థితులు ఎలా పరిస్థితులు ఉన్నా ఏ ఉన్నా కూడానంట కాంతి తరంగాలంట శాంతి తరంగాలంట మనల్ని శాంతిలో ముంచేస్తాయి అంట. చెప్తున్నారు గారి గురించి చెప్పారమ్మ ఒక మాట, చింతాదీక్షితులు గారు భగవాన్ శిష్యులమ్మ, అయితే భగవాన్కి బాగా ఆయనకి డివోషన్ ఎక్కువ భగవాన్ అంటే. అయితే చలం గారు కొంచెం ఈయన కొంచెం హేతువాది అమ్మ కొంచెం యాంటీగా ఉండేవాడు ఎక్కువ, భక్తి అంతా ఆయనకి పెద్ద ఇష్టం ఉండేది కాదు. ఒకసారి చింతాదీక్షితులు గారు అడిగారు, నేను అరుణాచలం వెళ్తున్నాను మీరు కూడా నాతో రండి అని అడిగారు. ఈ చలం గారు అన్నారంట, ఏమండి నాకైతే మీరు చెప్పే ఆ సబ్జెక్ట్ మీద నాకేమి ఆయన మీద కూడా నాకేమి స్పెషల్గా ఏం లేదు, ఆయన మీద ఇష్టం కూడా లేదు, కానీ సైట్ సీయింగ్ బాగుంటుంది కదా వస్తాను రండి అన్నాడంట. అని నాకు కొంచెం చేంజ్గా కూడా ఉంటుంది, ఎలాగో నేను ఈ హాలిడేస్ని ఎలా స్పెండ్ చేయాలా అనుకుంటున్నాను, మీరు చెప్పిన సలహా నాకు నచ్చింది నేను మీతో వస్తానన్నాడు. సరే ఇద్దరు కలిసి వెళ్ళారంట. వెళితే అక్కడ నా కొన్ని రోజులు 2-3 రోజులు ఉన్నారంటమ్మ. ఈయన పెద్ద పట్టించుకునేవాడు కాదంట, భగవాన్ కొండ మీదకి వెళ్ళి రావటం అట్లా చూస్తూ ఉండేవారంట. ఈ చింతాదీక్షిత గారు భగవాను కూర్చుని మాట్లాడుకోవడం ఇవన్నీ అబ్జర్వ్ చేశాడంట కదమ్మా, ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ కలగలేదంట, కలగలేదు. కానీ ఆయన ఏం చేశారంటేనమ్మా, ఒకరోజంట ఇంకా ఆయన వెళ్ళిపోయేస్తే ఆయన దగ్గరికి వచ్చిందమ్మ, సెలవు తీసుకుంటున్నారు. అంటే ఈ చింతాదీక్షితులు గారు నా భగవాన్తో చెప్పారంట, భగవాను మేము వెళుతున్నాను అని చెప్పారంట. చెప్తే ఈయన ఆయన ఆయన ఇంకా అలా చూసి 4 అడుగులు ముందుకు వెళ్ళిపోయారంట భగవాన్. వెనకాల ఈయన చలంగారు వెళ్ళి నేను కూడా వెళ్తున్నాను అన్నారంట. అప్పుడు భగవాన్ వెనక్కి తిరిగి ఆయన చూశారంట, 2 నిమిషాలు అలాగా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారంట. నాన్నగారు చెప్పటం ఆ 2 నిమిషాలు చూడటంలో ఆయన పని అయిపోయింది, ఇంకా ఆయన అక్కడ అరెస్ట్ అయిపోయిందంట ఆయన మనసు. అయితే ఆయన అన్నారంటమ్మా ఒకసారి నాన్నగారితో అన్నారంట, ఆయన ఎవరో నాకు అనవసరం, భగవాన్ భగవంతుడు అంటారు కొంతమంది, కొంతమంది అవతార పురుషుడు అంటున్నారు, ఇవన్నీ నాకు తెలియదు. నేను ఆయనకి నమస్కారం కూడా పెట్టనని వచ్చాను ఇక్కడికి, నమస్కారం కూడా పెట్టనని చెప్పాను. చింతాజీతో చెప్పారంట, నేను మీరు ఆయన సాష్టాంగ నమస్కారాలన్నీ చేస్తుంటారు కానీ నేను నమస్కారం కూడా పెట్టను అన్నాడంట ఆయన. అసలు నాన్నగారు అంటారు నమస్కారం అంటే ఏంటమ్మా, మనసు అణిగి ఉండటం కదా. మరి చలంగారికి మనసు అణిగొండటం ఇష్టం లేక చింతాదీక్షితుడితో ఈ మాట అన్నారమ్మా అంటూ నాన్నగారంట ఒకసారి చలంగారు కలిశారంటమ్మా నాన్నగారు. నాన్నగారితో చలంగారు అంటున్నారంట, ఆ భగవాన్ ఎవరో ఏమిటో నాకు అక్కర్లేదు, ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా నేను ఏం పొందుతున్నానో అది కావాలి, నాకు అరువు బేరాలు వద్దండి, అంతా క్యాష్ బేరమే. ఆయన దగ్గర నుంచి నేను శాంతిని పొందుతున్నాను, కాంతిని పొందుతున్నాను, అది చాలు, నాకు మిగతా గొడవలు వద్దు అన్నారంట చలంగారు. అంటే ఒక గురువు యొక్క చూపుతో ఒక వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్ అన్న మాటకి నిదర్శనంగా ఒక్కసారి 2 మినిట్స్ ఆయన కళ్ళల్లో చూశారంట భగవాను, చలంగారులో విపరీతమైన మార్పు వచ్చేసిందంట. ఆ తర్వాత నుంచి ఆయన భగవాన్ డివోటీ అయిపోయారు. అది అలా జరిగింది. ఒకసారంటమ్మా నాన్నగారు జువ్వలపాలెం సూరమ్మ గారితో మాట్లాడుతున్నారంట ఫోన్లో. మాట్లాడుతూ ఉంటే నాన్నగారు అంటున్నారు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనండి, ఏమండి మీ సాధన ఎలా జరుగుతుంది అని అడిగానండి. అప్పుడు సూరమ్మ గారు అన్నారంట, నాన్నగారు మీరు అడగాలని అడుగుతున్నారు కానీ మా సాధన ఏ పాటిదండి, అంతా అటు నుంచే రావాలి కదండి, మాదేముంది నాన్నగారు మీరు అరగాలని అడుగుతున్నారు అన్నారంట. నాన్నగారు అంటున్నారు, గట్టికారులు అమ్మాయి భక్తులు, ఈ రావాల్సింది ఏదో అటు నుంచే రావాలని చెప్పి చెప్పేస్తున్నారమ్మా అంటూ, ఈ మాట బాబా కూడా చెప్పారమ్మా, ఒక అడుగు మీరేస్తే నేను 9 అడుగులు ముందుకు వస్తానని. గురువు అంటే అలా ఉంటుందమ్మా, గురువు అంటే మీరు సామాన్యం అనుకోకండి అని చెప్తూ నాన్నగారు అంటున్నారమ్మా. కబీర్ అంట ఓ మాట చెప్పాడంటమ్మా, కబీర్ చాలా మహాభక్తుడు కదమ్మా, రామభక్తుడు కదా, ఆయన అన్నాడంటండి, గురువు కుమ్మరి శిష్యుడు కొండ అని చెప్పాడంట. కుమ్మరి వాడు ఏం చేస్తాడమ్మా, మట్టిని కింద కుండ కింద చేసేటప్పుడు దాన్ని బాగా లోపల నుంచి బయట నుంచి దెబ్బలు బాగా కొడతాడమ్మా, అలా ఎన్నో దెబ్బలు కొట్టేంటండి దానికి కొండాకారం తీసుకుని వచ్చేస్తాడంట. అలాగే గురువు ఏం చేస్తాడంటే మనకంట భగవదనుభవం పొందకుండా లోపల ఏ బలహీనతలు అయితే మనకు అడ్డొస్తున్నాయో చూసి వాటిని కెలికంట మన సహస్రంలో తీసుకుని వచ్చేస్తారంటమ్మ. అప్పుడు మనలో ఇన్ని బలహీనతలు ఉన్నాయా అని మనకు తెలుస్తుందంట, అవి మనకు తెలియచేసి అప్పుడు నెమ్మదిగా వాటిని తొలగించేస్తారంటమ్మ. ఆ తొలగించేటప్పుడంట మనకి విపరీతమైన పెయిన్ వస్తుందంటండి. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే తలుపు సందులో నొక్కేస్తున్నట్టే ఉంటుందంట, అయ్యో బాబయ్యో ఇన్ని కష్టాలు పెడుతున్నాము, అసలు గురువు అనుగ్రహం లేకుండా పోయింది, గురువు నన్ను పట్టించుకోవట్లేదా, గురువు నన్ను చూడట్లేదా అనుకుంటామంట. కానీ గురువు అంటమ్మా ఏ స్థితికి తీసుకెళ్లాలో ఆ స్థితికి తీసుకెళ్లటం కోసం అన్ని విధాల మనల్ని ఎలా నొక్కి నొక్కి మనలో ఉన్న దాన్ని అంతా బయటకు తీసుకొచ్చి మనని ఆ స్థితికి చేరుస్తారంటమ్మ. మనకి గురువు మీద ఒక్కోసారి అంటమ్మా మనకి మనకి ప్రేమ తగ్గిపోయినట్టు ఉంటుంది. ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తే తెలుస్తుంటుందమ్మా గురువు మీద మన ప్రేమ తగ్గిపోయానంట, గురువుకు మాత్రం ఆయన మన మీద ప్రేమ తగ్గదంటమ్మా. ఆయన గురువు అంటే ఏంటి? చైతన్యం. గురువు అంటే బ్రహ్మం. మీ శరీరాలు మారిపోయినా ఆయన మాత్రం ఏ శరీరంలో ఉన్నారో మిమ్మల్ని చూసుకుంటాడు. ఆయన మిమ్మల్ని వాసనాక్షయం అయ్యే వరకు వదిలిపెట్టడు. అసలు గురువు అనుగ్రహం ఉంటే కూర్చున్నాళ్ళు నిలబడకుండా రియలైజేషన్ పొందుతారు అని నాన్నగారు చెప్తారు కదమ్మా. అలాగే అసలు గురువే చైతన్యం, గురువే శాంతి, గురువే ఆనందం, గురువే భగవంతుడు. మనకు అసలు ఎన్ని జన్మల నుంచి ఎన్నో జన్మల్లోనో అనుభవించవలసిన ప్రారంభం కూడా ఉన్నప్పటికంట గురువు ఆయన అనుగ్రహంలో ఆ మొత్తాన్ని కరిగించేస్తాడంట. అంటే ఎంత పెద్ద గడ్డి మేట అయినానమ్మా ఒక అగ్గిపుల సరిపోద్ది కదా అంటించేయటానికి. అలాగే అంట మనలో ఎన్ని వాసనలున్నా ఎన్ని బలహీనతలున్నా అసలు గురువు ఒక లుక్ చాలంటమ్మా, ఒక టచ్ చాలంటమ్మా, ఇంతకన్నా ఏమి సరిపోతుంది సరిపోతుంది అంటున్నారు నాన్న. ఇంత గురువుకి ఇంతకన్నా నువ్వు గురువుకి గురువు చేసే పని ఇంక ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప విషయం. వాసనాక్షయం ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా, మనం వాసనాక్షయం చేసుకోలేం కదా. అది వాసనాక్షయం చేయాలంటే ఒక గురువుకే సరిపోతుందమ్మా అని చెప్తూ నాన్నగారు ఏమంటున్నారంటే, అమ్మా గురువు సంసార సముద్రం సాధించడానికి సత్సంగం సత్సంగం వంటి నౌక మూడు లోకాల్లో లేదంటమ్మా అని ఆచార్యుల వారు అన్నారంటే ఈ మాట. ఏం మాట? సంసార సముద్రం దాటించడానికి సత్సంగం వంటి నౌక మూడు లోకాల్లోనూ లేదన్నారంటమ్మా. అంటే సంసార సముద్రం దాటించడానికి ఎన్నో నౌకలు ఉండొచ్చు, కానీ సత్సంగం అనే నౌక నన్ను సురక్షితంగా సంసార సముద్రం దాటిస్తుంది. అందువలన సత్పురుషుడు మీకు సహవాసం ఉంటే సరే, లేకపోతే సత్పురుషుల సహవాసం ఎత్తుక్కోండి అంటున్నారు నాన్నగారు. అంటే మనకి మన లోపలున్న సత్పదార్థంతో మనకి సత్సంగం లేదనుకోండి మీకు అది నాన్నగారు ఏమంటున్నారు, నీ హృదయంలో ఉన్న సత్పదార్థంతో నువ్వు కలిసి ఉండటం సత్సంగం. నీకు అది చేత కాకలేదనుకో సత్పురుషుతో సహవాసం అన్నా చెయ్యండి. ఆ సత్పురుషుల సహవాసం చేయడం వల్ల ఏమవుతుంది? మీరు మీ సంసార సముద్రం నుంచి ఈ సంసారం అనే సముద్రం నుంచి దాటిపోతారు ముందుకి. ఒక్కోసారి మనం ఎంత సాధన చేసినానంట ఒక్క అంగుళం కూడా కదలలేమంటమ్మ. భగవాన్ అనేవారు కదా అందరూ గజయుతగాళ్లే, ఒక్క గజం కూడా కదలట్లేదు అనేవారు కదా. అలాగే కానీ గురువు యొక్క అనుగ్రహం ఉంటేనంటమ్మా ఆయన ఏం చేస్తాడు? ఈదటం రావట్లేదు మనకి, అంగుళం కూడా లోపలికి కదలలేకపోతున్నాం. ఎంత సాధన చేసినా కదలట్లేదు ఏంటి ఏంటి అనుకుంటాం మనం. సడన్గా ఒక్కసారి గురువు అంట ఆయన దయ మన మీద చూపించేసి అంట లోపల లాగేస్తాడంటమ్మ. బయట గురువు ఏం చేస్తాడు? కుండలాగా కొట్టి కొట్టి కుండను బయట లోపల కొట్టినట్టు కొట్టి కొట్టి మనని బాగా తయారు చేసి మన ఏం చేస్తాడు? పుష్ చేస్తాడమ్మ, అంటే తోస్తాడు లోపలికి. అప్పుడు ఏం చేస్తాడు? లోపల ఉన్న గురువు ఏం చేస్తాడమ్మా? మన లాగేసుకుంటాడు. ఇక్కడ బయట ఉంది ఆయనే, లోపల ఉంది ఆయనే. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మనకు లోపల ఉన్న సంస్కారాలని అన్నిటినీ తీసేసి మనం ఏ స్థితికి వెళ్తే మనం సుఖంగా ఉంటాము శాంతిగా ఉంటాము ఆ స్థితిలో మనం కూర్చోబెట్టేస్తారమ్మా. ఇంతే నా గురువు చేసే అనుభవం. అసలు ఆయన మిరాకిల్స్ అంటే గురువు అంటారు నాన్నగారు అంటారు. అమ్మ గురువు కూడా ఒక్కోసారి అద్భుతాలు చేస్తుంటాడు, కానీ ఆ అద్భుతాలన్నీ ఆ మహిమలన్నీ కూడా ఎందుకు చేస్తాడంటే మహిమల కోసం చేయడమ్మా, మిమ్మల్ని ఆకట్టుకోవటం కోసం చేస్తాడు. ఎందుకంటే మీరు ఆయన్ని ఇష్టపడకపోతే ఆయన మిమ్మల్ని బాగు చేయలేరు కదా. మిమ్మల్ని బాగు చేయాలని ఆయన నిర్ణయించుకున్నప్పుడు మిమ్మల్ని ఆకట్టుకోవాలంటే మీకు ఏదో ఒక మిరాకిల్ చూపించాలి కదా. ఎందుకంటే మనం జీవ లక్షణాలతో ఉన్నాం కాబట్టి మనకి సబ్జెక్ట్ అర్థం కాదు తొందరగా. అలాంటప్పుడు గురువు ఏం చేస్తాడంటే మనలో జీవ లక్షణాలు తీసేయటం కోసం మనకు కొన్ని కొన్ని సడన్గా కొన్ని కొన్ని మిరాకిల్స్ చూపిస్తాడు. అప్పుడు ఏం చేస్తామో ఆటోమేటిక్ గురువుకి అట్రాక్ట్ అయిపోతాం. అట్రాక్ట్ అయిపోయి గురువు అనుగ్రహం ఆయన మాటల్ని శ్రవణం చేయటం, మననం చేయటం, ఆయన దర్శనం చేసుకోవటం, ఆయన సబ్జెక్ట్ మీద ఇష్టం పెట్టుకోవటం మనం చేసేస్తాం. అంటే భగవద్గీతలో, అసలు భగవద్గీతలో భగవంతుడు ఒకటి చెప్పాడు కదమ్మా, మీరు చివరి క్షణాలను అనుస్మరించినా మోక్షం ప్రసాదిస్తాను అని వాగ్దానం చేశాడు కృష్ణ పరమాత్మ. కానీ అమ్మా, మనం మనిషి మరణించేటప్పుడు నాన్నగారు అంటున్నారు, హృదయంలో దాగి ఉన్న వాసనలన్నీ ఒక్కసారిగా మెదడులో విజృంభించేస్తాయి, అప్పుడు జీవితం పొడుగునా ఏ విషయంలో వెంటబడి ఆ జీవుడు తిరిగాడో ఆ ప్రయాణ కాలం అందంటమ్మా ఆ విషయాలన్నీ జ్ఞప్తికొచ్చేస్తాయంట. అంతేగాని భగవంతుడి స్మరణ రాదంట. కానీ మానవుడి జీవుడి ఆ జీవుడి యొక్క చివరి తలంపే మరు జన్మ కారణమవుద్ది. కానీ మనలో పవిత్రగా, అసలు మనకు పవిత్రత ఉంటేనంట, మన శరణాగతే కనుక నిజమైతేనంటమ్మా గురువు మనకి ఇక్కడ సహాయం చేస్తారంట. ఏంటంటే ఆ ప్రాణ ప్రయాణ కాలం అందంట మనకు సద్వాసనలతో కూడిన స్థితిని కలుగజేస్తాడంటమ్మా. దానివల్ల ఏంటి, మనకు ఉత్తమమైన జన్మ మరు జన్మ వచ్చేస్తుంది, లేదా విదేహముక్తి అయిపోతుంది. గురువు మీకు ఇలా సహాయపడతాడు, ఇంతకన్నా మహోన్నమైన ఉపకారం ఈ సృష్టిలో ఏముంటుంది అంటున్నారమ్మా నాన్నగారు. అంటే నాకు ఇది గుర్తుకొచ్చిందమ్మా, భగవాను వాళ్ళ అమ్మగారికి చివరి టైంలో ఆయన ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆమె హృదయం మీద తన శీర్షం మీద తన చేతులు పెట్టి వాసనలన్నీ వృత్తులన్నీ అణిగిపోయేటట్టు చేసి ఆ మోక్షాన్ని ఇచ్చారని చదువుకున్నాం కదమ్మా, ఇది 100% కరెక్ట్ కదా. మరి గురువుకి ఆ శక్తి ఉంది, ప్రాణ ప్రయాణ సమయంలో మనని మనకి ఎంత ఆయన మీద మనకి ఎప్పుడూ ఆయన మీద మనకి పూర్ణ భక్తి విశ్వాసం ప్రేమ, ఆయన తప్పించి ఇంకేదీ లేదు, నాకు ఈయన సరిపోతారు, ఇంకా నాకు ఏది అవసరం లేదు అనే మనకి ఎప్పుడైతే అంత విశ్వాసం వచ్చేస్తుందో అప్పుడు ఈ గురువు మనని వదిలిపెట్టాడమ్మా. ఏం చేస్తాడు, ఈ ప్రాణ ప్రయాణ సమయంలో అంటే ఎంత సాధన చేసిన వాళ్ళకైనా ఆ టైంలో ఎంతో కాలం నుంచి ఇన్హర్ట్ టెండెన్సీస్ ఉండిపోతాయంట లోపల, మనకు గాఢమైన కొన్ని కొన్ని నిక్షిప్తమై ఉండిపోతాయంట మన బ్రెయిన్లో. అలాంటివన్నీ ఏం చేస్తాడమ్మా, ఆ టైంలో సహస్రాలు వచ్చి కూర్చుంటాయంట, ఆ వాసనలన్నీ వచ్చి సహస్రంలో కూర్చుంటాయంట ఈ ప్రాణ ప్రయాణ సమయంలో. అప్పుడు ఈ గురువు ఏం చేస్తాడు అక్కడ చూడండి, ఎంత మిరాకిల్ అంటే మనకి ఆ స్థితిలో ఆ టైంలో మనకి ఎటువంటి స్థితి ఉంటే ఎటువంటి సద్వాసనలు ఉంటే మనకు ఉత్తమ జన్మ వస్తుందో విదేహముక్తులం అవుతామో అలాంటి స్థితి మనకు తీసుకొచ్చి ఆయన మనకి అక్కడ పెడతారంట. అంటే మనకి అసలు ఎన్నో జన్మల నుంచి మనం పోగేసుకొచ్చుకున్నామమ్మా ఈ ప్రారంభ వాసనలు. కానీ ఏం చేయగల గురువు ఏం చేస్తాడమ్మా, తన అనుగ్రహంతో మన లోపల ఉన్నవన్నీ తీసేసి మన విశ్వాసం మన ప్రేమ మనకు ఆయన మీద ఉన్న భక్తి వీటన్నిటినీ మనకి ఆ చివరి క్షణంలోనైనా సరే జరిగిపోద్దంట. అది నాన్నగారు చెప్తున్నారు. ఈ సృష్టిలో అసలు ఇంతకన్నా ఉపకారం ఏముంటుంది అంటున్నారమ్మా నాన్నగారు. మరి అది అది అంత ఈజీ కాదుగమ్మా. అందరూ అంటారు గురువు మార్గం చూపిస్తాడే కానీ మోక్షాన్ని అనుగ్రహించలేని కొన్ని శాస్త్రాలు ప్రమాణాలు చెప్పినాయమ్మా, కొన్ని శాస్త్రవాక్రియాలు ఉన్నాయి అలా. కానీ నాకు అనిపిస్తుందమ్మా మన మన నాన్నగారు ఈ మాట చెప్పినాక భగవాన్ వాళ్ళ అమ్మకి చేసిన మిరకిల్ మనం చూసాం కదా. అంటే గురువుకి ఎటువంటి ఎటువంటి శక్తి ఉంటుందమ్మా, అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసేస్తాడు ఆయన. అసాధ్యం అంటే మనం అనుకుంటాం, అసలు నాన్నగారు అంటారు ఒక్కోసారి మాకు జ్ఞానం రాదేమో రాదేమో అనుకోకండి, మీకు మీ అందరికీ జ్ఞానం వచ్చేస్తుంది, మీ అందరూ డౌట్ పడుతున్నారేమో డౌట్ పడకండి, మీకు అందరికీ అంటే మీరు ఎదురు చూడొద్దు, అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడొద్దు, రాదు అనుకోవద్దు, అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. గురువు అనుగ్రహంలో పడ్డవాడు ఈనాటికైనా ముందు నాటికైనా తరించి తీరవలసిందే అన్నారు నాన్నగారు. ఈ ప్రాణ ప్రయాణ సమయంలో మనకు తలంపే మన మనుజన్మ కారణమవుద్దమ్మా. దీనికి ఒకసారి ఒక చిన్న ఉదాహరణ కూడా జరుగుతుంది. మరి అంటే ఒక పండితుడు చాలా పాండిత్యం ఉన్నాయనంట, ఎంతో శాస్త్రాలన్నీ పఠించాడంట, ఎన్నో చేశాడంటమ్మా. ఆయనకి చివరి రోజుల్లో కాశీలో మరణించాలని కోరికొచ్చిందంట. శిష్యులకి ఏం చెప్పాడంటే మనం కాశీ ప్రయాణం అవుతున్నాము, అక్కడ కాశీ నివాసం ఏర్పరచుకుని నేను కాశీలో దేహం చాలించాలనుకుంటున్నాను, కాబట్టి అక్కడికి బయలుదేరదామని చెప్పాడట. సరే వీళ్ళందరూ గురువుని నడిచే ఇది కూడా లేదమ్మా ఆయనకి. ఆ టైంలో ఏంటంటే గురువుకి ఆయన ఓపిక లేదు, లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు, నడిచే ఇది కూడా లేదు. ఆయన్ని అలాగా మంచం మీద పెట్టుకుని తీసుకెళ్లారంట. వెళ్తుంటే కాశీ నగరం ఎంటర్ అయ్యారంట, ఇంకా లోపలికి వెళ్ళలేదంట. భక్తుల్ని ఆయన శిష్యుల్ని అడిగారంట, మనం ఎక్కడున్నామని అడిగారండి. మాలపల్లి అన్నారంట, కాశీలో మాలపల్లి దగ్గర ఉన్నారంట ఆ టైంలో. ఆ మాలపల్లి వినంగానే ఈయన ప్రాణం పోయిందంట, అంటే జీవుడు వెళ్ళిపోయాడు. కానీ ఆ ప్రాణ ప్రయాణ సమయంలో ఏమిన్నాడమ్మా, మాలపల్లి మరుజన్మలో ఆయన మాలపల్లిలో జన్మించాడంటమ్మా. ఆయన ఏంటంటే అతనంట ఊర్లో నైట్ టైము పహారా కాస్తారు కదా కాపలాదారులాగా రాజ్యంలో, వాళ్ళింట్లో జన్మించాడంట. అంటే ఈ స్టోరీ దాకా ఎలా వస్తుంది అనుకుంటా, ఒక సింపుల్గా నేను కట్ చేస్తాను. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఆ ప్రాణ ప్రయాణ సమయంలో జరిగిన దానికి అతను ఏం చేశాడు ఆ పండితుడు ఒక మాట చెప్దామని చెప్తున్నాను. అయితే అక్కడంట ఆ రాజుగారి ఆ దేశంలో ఈ కాపలాదారి ఇంట్లో పుట్టాడంట. కానీ చిన్నప్పటి నుంచి అతని పూర్వజన సంస్కారాలు ఏమీ మాట్లాడేవాడు కాదంట, మూగవాళ్ళలా ఉండేవాడంట. తల్లిదండ్రులతో కూడా మాట్లాడేవాడు కాదంట, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదంట. వీళ్ళకి తల్లిదండ్రులకు కూడా అర్థం కాల, ఇతను మహాజ్ఞాని కదా, ఆ చివరి ప్రాణ ప్రయాణం చివరి క్షణం ఆ మాలపల్లి వలన ఆయన అక్కడికి జన్మ వచ్చేసిందంట. కానీ అది జన్మరాహిత్యం చేసుకోవాలి కదా. ఆయన అలా పెరిగి ఎవరితో మాట అలాగే పెరిగి పెద్దాడయ్యాడంట. అయితే ఒకసారి తండ్రి వేరే ఊరు పని మీద వెళ్ళట రాజుగారికి చెప్పాడంట, ఈ రెండు మూడు రోజులు నా అబ్బాయిని కాపలా పెడుతున్నాను, నేను వేరే పని మీద ఊరు వెళ్తున్నానని చెప్పాడంట. ఆ మూడు రోజులు ఈ కాపలాగా ఇతనే ఉన్నాడు. ఇతను తిరుగుతూ గస్తీ తిరుగుతూ రాజు అనుకున్నాడంట, ఇవో పక్కే మోగాడని చెప్పుకుంటున్నారు అందరూ, వీడెలా కాపలా కాస్తాడు, అరవాలి కదా మధ్య మధ్యలో అక్కడక్కడ అరుస్తారు కదమ్మా పహా కాపలా కాసేవాళ్ళు, అది ఏంటో వీడెలా అరుస్తా వీడెలా కాపలా కాస్తాడో చూడాలనుకున్నాడంట రాజుగారు. వీడేం చేశాడు అలా తిరుగుతూ ఎలా చెప్తున్నాడంటే వేదాంతం చెప్పాడంటమ్మ, ఎలా ఈ నీ భార్య పుత్రులందరూ నీ దేహానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా పతి సుతలాయం అని చెప్పి ఒక శాస్త్రం చెప్తారు కదా, ఏంటంటే మనకి పూర్వజన్మ బంధం బట్టి వీళ్ళందరూ ఏర్పడ్డారు, వీళ్ళందరూ నీకు నిత్యం కాదు సత్యం కాదు అని అలా చెప్తూ అలా జ్ఞానం సంబంధించిన మాటలు చెప్పుకుంటూ ఆ పహారా కాశాడంటమ్మ. ఈ రాజు గమనించి మన్నాడు ఈయన సెలవులోంచి వచ్చినాక ఆస్థానానికి పిలిపించి, నీ కొడుకు చాలా జ్ఞాని, నా ఆస్థానంలో అతనికి ఉద్యోగం ఇస్తానంటాడు. ఈయనేం చేస్తాడమ్మా, నాకు ఆస్థానంలో ఇస్తాను, నాకు ఆస్థానంలో వద్దు, మీరు దండన విధిస్తారు కదా, మరణదండన విధిస్తారు కదా, ఆ మరణదండన విధించే ఆ పోస్ట్ నాకేమని అడుగుతాడు, కత్తితో నరికేసే పోస్ట్ అడిగితే రాజు అంటాడు సరే అంటాడు. సరే అక్కడ ఈయన చేసిన వైభవం ఏంటంటే, మరంటమ్మా మరణదండన విధించిన వాళ్ళందరినీ అక్కడ తీసుకురాగానే ఈయన ఏం చేసేవాడంట, అక్కడ భగవంతుడి పటం పెట్టి భజన స్టార్ట్ చేసేవాడంట. భజన చేస్తూ వాళ్ళు ఆ భజనానందంలో ఉండగా తను నరికేసేవాడంట. అంటే ఆ ఎందుకు భగవంతుని స్మరణ చేస్తూ వీళ్ళు చనిపోతే వీళ్ళకి ఉత్తమ లోకాలు వస్తాయి, లేదా వీళ్ళకి జన్మరాహిత్యం అవుతుంది, నాకు జరిగినది వీళ్ళకి జరగకూడదు అని చెప్పి అంత చేశాడంటమ్మ. ఆ స్థితికి భగవంతుడే మెచ్చేసి ఆయనకి మోక్షాన్ని ఇచ్చాడని చెప్పి చెప్పుకుంటాడు. అది ఒక కథే అవ్వచ్చమ్మ, కానీ దానిలో మనకు అర్థమైంది ఏంటంటే మన ప్రాణ ప్రయాణ సమయంలో ఎటువంటి స్థితి ఉంటుందో అదే ఫైనల్ మన జన్మకి. అంటే జీవితం పొడుగునా మనం ఎంత సాధన చేసి 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 ఉన్నా కూడా ఆ చివరి క్షణంలో భగవంతుడు గుర్తుకు వస్తాడో రాడో అని ఎంతోమంది పండితులు సందిగ్ధంలో పడతారంటమ్మ. ఈ కాశీ పండితుడు పడినట్టు కానీ గురువు యొక్క సహాయం ఉంటేనంటమ్మా, గురువు చేసే మిరాకిల్ ఏంటంటే ఈ శిష్యుణ్ణి తనకి జన్మరాహిత్యం చెయ్యాలి కదా, వాళ్ళలో ఉన్న వాసన క్షయం అయిపోవాలి కదా, అందుకోసమని ఆ చివరి క్షణంలో ఆయన మనకు సద్వాసనలు కలిగి చేసేసి మనని మోక్షానికి పంపించేస్తారంటమ్మా. అసలు ఇంతకన్నా సృష్టిలో మనకి అసలు మిరాకిల్ అంటే ఇంతకన్నా గొప్పదేముంది అని అంటున్నారమ్మా నాన్నగారు. అంటే మిరాకిల్స్ అంటారు, గురువులు మిరాకిల్స్ చేశారంటారు, మీరు ఈ ఇంతకన్నా గొప్ప స్థితి ఏముంటుంది, ఇంతకన్నా చేయగలిగే మిరాకిల్ ఏముంటుంది అని అంటున్నారు నాన్నగారు. అంటే ఈ గురువు అంటే ఏంటమ్మా, మనం ఏదైనా దేహంతో చూసామనుకోమ్మా, ఆ దేహంలో ఆయన దేహంతో మనకు అందడమ్మా. మనం దేహంతో చూసామనుకో ఆయన మనకు అందడు, మనసుతో చూసినా కూడా మనకు అందడు. ఆయన ఎలా చూడాలి మనం? అంతర్దృష్టితో చూడమంటున్నారు నాన్నగారు. మనం దేహం ఎక్కడున్నా సరేనంటమ్మా, గురువుతో మానసికంగా ఆనందం పెట్టుకోమంటున్నారు, అప్పుడు మన పని పూర్తవుతుంది అంటున్నారు నాన్నగారు. గురువు అంటే దేహం కాదు, నిన్ను అనుగ్రహించేది దేహం కూడా కాదు, ఏదైతే అనుగ్రహిస్తుందో దానికి దేహంతో పని లేదు, అనుగ్రహించేది ఎప్పుడూ ఉంటుంది. అసలు భగవంతుడంటే వేరు, గురువు అంటే వేరు కాదు, గురువు అంటే నడుస్తున్న దైవం. భగవంతుణ్ణి మనం ఆరాధించగా ఆరాధించగా అంట గురు రూపంలో వస్తాడంటమ్మా. వచ్చి మనకి ఈ ఈ మానవ జన్మ యొక్క, అసలు అన్ని జన్మలో కన్నా మానవ జన్మ ఉత్కృష్టమైంది కదమ్మా. ఇందులో కూడా ముముక్షత్వానికి వెళ్ళటం కూడా ఇంకా కష్టం, కానీ మనకి ఈయన మనకు చేసే ఏంటంటే గురువు రూపం ధరించి వచ్చి అనుకుంటాడంటే, వీడు ఎన్నో జన్మల నుంచి నన్ను తెలుసుకోవాలనుకుంటున్నాడు, వీడికి మనం గురు రూపంలో వచ్చి వీడికి ఏదో ఒకటి బోధించి వీడిని పునీతుని చేయాలి, వీడిని మోక్షం అంటే మోక్షం అంటే ఏంటన్నారు నాన్నగారు. మళ్ళీ ఇక్కడ మోక్షం అంటే ఏంటో అనుకుంటున్నారేమో, ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు, కైలాసం వైకుంఠాలు కాదు, మోక్షం అంటే విడుదల. మేము ఇన్ని రోజులు ఏమనుకుంటున్నాం, మనందరం దేహం నేను అనుకుంటున్నాం, మనసు నేను అనుకుంటున్నాం, ఈ తలంపులన్నీ నేను అనుకుంటున్నాం, కానీ ఈ అనుకుంటున్న నేను, ఈ దేహం నేను అనుకుంటున్నాను, మనసు నేను అనుకుంటున్నాను, ఇది నువ్వు కాదు, నువ్వు ఆత్మవి అని, ఏదైతే నీకు ఆత్మ తెలియక నువ్వు ఆత్మస్వరూపం తెలియకుండా అడ్డంగా ఉన్నాయో ఈ మనసు, దేహాత్మ భావన మనసు, ఈ దేహాత్మ బుద్ధిని నుంచి విడుదల చేయటమే మోక్షం అంటున్నారు నాన్నగారు. మన ఈ దేహాత్మ బుద్ధి నుంచి విడుదల చేయటమే మోక్షమము, ఇదే ఫైనల్. ఇంతకన్నా ఇంకా గమ్యం ఏం లేదు మీకు. అంటే మీరు అనుకుంటారు ఏదో వైకుంఠం వెళ్తే కైలాసం వెళ్తే మోక్షమేమో అనుకుంటున్నారేమో, మీ హృదయంలో ఉన్న ఈశ్వరుడి దగ్గరికి మిమ్మల్ని పంపించడానికి గురువు వచ్చేది, గురువు మిమ్మల్ని అక్కడికి పంపిస్తున్నాడంటే మీ అజ్ఞానం నుంచి విడుదల చేస్తున్నాడు, మీ స్వస్థానానికి పంపిస్తున్నాడు. నాన్నగారు అంటున్నారు, జీవుడు ఎవరివాడు? జీవుడు భగవంతుడి వాడు. ఆడేమనుకుంటున్నాడు, వాడికేమో ఈడేమనుకుంటున్నాడు, నేనే కర్తను అనుకుంటున్నాడు. ఏ పని చేసినా నేనే కర్తను అనుకుంటున్నాడు. నాన్నగారు అంటున్నారు, కర్తురాజ్ఞయ్య ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తర్జడం. ఏమయ్యా, కర్మ కర్త నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించవయ్యా అనుభవించు అన్నారంట భగవాన్. అంటే కర్త ఈశ్వరుడు, కానీ నువ్వేమనుకుంటున్నావు, కర్త నేను అనుకుంటున్నావు. మరి కర్త నేను అనుకున్నంత కాలం నువ్వు అనుభవించవలసిందే ప్రారంధాన్ని, కానీ కర్త ఈశ్వరుడు. నువ్వు చేసే పనికి ఈశ్వరుడు ఇస్తాడు ఫలితం, నీ చేసే పని నీకు ఎప్పుడు ఫలితం ఇవ్వదు. అంటే ఇప్పుడు మనం ఏదో పని చేసేసుకుని ఆ పని మన పని వలన మేము ఇలా సాధించేసాం, ఈ పని నేను చేశాను, అది నేను చేశాను, ఇది నేను సాధించాను, అలా లేచి నుంచి నేను ఎక్కువగా వాడేస్తున్నారు, నీళ్ళలాగా వాడేస్తున్నారు అంటున్నారు నాన్నగారు. మన అది నిజమే కదా, మనం తెల్లారేసిన దగ్గర నుంచి అయ్యా నేను అలా చేశాను కదా, నేను ఇలా చేశాను కదా, నేను వాళ్ళకి అది చేసి పెట్టాను కదా, వీళ్ళకి ఇది చేసి పెట్టాను కదా అని ఇలా చెప్పుకుంటున్నారు. అసలు నువ్వెవరివి చేయటాకే అంటున్నారు నాన్నగారు. అసలు నువ్వెవరి చేయటా, చేసేదంతా ఈశ్వరుడు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఇతరులతో పంచుకుంటున్నావు, షేరింగ్ చేసుకుంటున్నావు. అంతేగాని ఇక్కడ నీ గొప్పతనం పెట్టుకున్నావనుకో నీ ఫెయిల్ అయిపోతావు. కర్త ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు మనల్ని ఎక్కడ ఎలా నిలబెట్టాలో ఆయన చూసుకుంటాడు. మనం ఎవరం తెగిన గాలిపటాల్లా లేము, హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన ఆడిస్తున్నాడు మనని. మనమందరం మన మన శరీరాలన్నీ ఈ మన శరీరం అనే యంత్రాల ఈ యంత్రాలకి డ్రైవర్ గురువు డ్రైవర్ భగవంతుడు. మనం అందరం బొమ్మలం. ఈ బొమ్మల్ని ఆడించేవాడేమో ఈశ్వరుడు, ఆయన ఈ హృదయంలోనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉపయోగించుకోవాలో ఆడు ఉపయోగించుకుంటాడు. నువ్వేమనుకుంటున్నావంటే ఏదన్నా ఎదుటివాడికి మంచి చేసేస్తే అది నా వల్లనే అయిపోయింది అనుకుంటున్నావు. ఇక్కడ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్, ఇది చాలు నీకు మంత్రం అన్నారు నాన్నగారు. ఏంటి అమిత పరాక్రమంతుడు, రెండు చేతులతో బాణాలు వేసేయగలడు. అసలు అర్జునుని చూస్తే అందరూ భయపడతారు, అసలు అతనితో యుద్ధం చేయాలంటేనే ఆలోచిస్తారు. అలాంటి అర్జునుని పట్టుకునే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, నిమిత్తం మాత్రం భవసవ చేసింది అన్నాడు. అంటే అది మనమందరం ఎంతటాళ్ళం అన్నారు నాన్నగారు. అది నిజమే కదా, మరి మన అందరం ఎంతటాళ్ళం, మనం ఇది చేసాం అది చేసాం అనుకుంటున్నాక అలా కాకుండా ఇదంతా నువ్వే చేసావు తండ్రి, ఇదంతా నువ్వే ఇచ్చావు నాకు, ఇది నీ ప్రసాదం అనుకున్నావు అనుకోండి, మనసు లోపల ఉన్న అహంకారం అనవటం మొదలెడుతుంది. ఒకసారంట అమెరికాలో స్వామీజీతో ఒకళ్ళు అన్నారంట, మీ గురువులో ఏమీ లేదు, మీ గురువు కంటే మీరే గొప్పవారు అన్నారంట. నాన్నగారు అంటారు, మనమైతే ఈ మాటలు భుజాన వేసేసుకుంటామమ్మా, కానీ స్వామీజీ ఏమంటున్నారో తెలుసా, ఆయన భుజాన వేసుకోలేదమ్మా. స్వామీజీ అన్నారంట, కలకత్తా కాలేజీలో చదువుకుంటూ ఆ రోడ్ల మీద తిరిగే పిల్లవాడిని, అల్లర్చిల్లరగా తిరుగుతూ తిరిగే పిల్లవాడిని తీసుకొచ్చి దేవుడు లేడని ఎంతో మనతో వాదించాను నేను, అలాంటి ఈ కుర్రవాడిని చేరదీసి ఓ సెయింట్ కింద తయారు చేశాడు, అంత గొప్పవాడు నా గురువు రామకృష్ణుడు. నా గురువు అనుగ్రహం ఉంటే మీరందరూ ఇప్పుడు ఏ వివేకానందుడు చాలా గొప్పవాడు అని అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళని 1000 మందిని ఆయన స్మరించి అప్పటికప్పుడు తయారు చేయగలరు, ఆయన నా గురువు అని స్వామీజీ చెప్పాడంట. అంటే ఆ చెప్పటంలో ఏంటి, గురువుకి ఆయన ఇచ్చిన ఆ స్థితి చూడండి. అంటే మనం జనరల్గా ఏంటంటే, అమ్మ ఇప్పుడు నాన్నగారు సబ్జెక్ట్ మీరు భలే చెప్పేస్తున్నారండి అంటారు. నాన్నగారు సబ్జెక్ట్ మనం చెప్పేటి ఏంటి, అసలు నాన్నగారు చెప్పే సబ్జెక్ట్ చెప్పటాక మనం సరిపోతామా, ఎక్కడ సరిపోతాము ఆయన, అసలు ఆయన చెప్పేది, ఆయన వస్తువు చేతిలో ఉంది ఆయనకి, ఆ వస్తువు చేతిలో ఉండి మనకి చెప్తున్నారు. మనమేంటి చిలక పలుకులు అనిపిస్తాయి, నాకు అప్పుడప్పుడు నాకైతే అలాగే అనిపిస్తుందమ్మా, ఇవన్నీ చిలక పలుకులే. నాన్నగారు ఒకసారి అన్నారు, ఏమని కొంతమంది మాట్లాడుతుంటే చిలక పలుకులని మాకు తెలుస్తున్నాయి ఏముంటాయండి అన్నారు నాన్నగారు. అలాగే నాన్నగారు చెప్తే అంటే సబ్జెక్టు నాన్నగారు చెప్తుంటే అసలు ఆ వైభవమే వైభవం. అది అంటే అది మనం చెప్పగలుగుతున్నామంటే నాన్నగారు ఇక్కడ ఎలాగ మౌలు చేశారంటే, దీనివల్ల చెప్పేవాడు బాగుపడాలని. ఎందుకంటారేమో, ఇది చెప్పే వాళ్ళకి 4 విధాల లాభం ఉందండి. ఎలా అంటారా, శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేయటం కూడా ఎలా చేయాలండి, శ్రవణం మనసుని మన చెవులతో వింటాం కాదండి, మనసుతో శ్రవణం చేయాలి. చేసి మళ్ళీ ఏం చేయాలి, అందులో మన మనసుని ఆకట్టుకున్న మాటలన్నీ రాసుకోవాలి. ఆ రాసుకున్న వాటిని అన్నింటినీ మళ్ళీ మననం చేయాలి. అంటే అర్థం చేదు, ఆ వాక్యం అర్థం అవ్వాలి కదా మరి మనకి. మనం ఏదైతే ఎంజాయ్ చేసామో ఆ మాటలు రాసుకోవటమే కాదు, దానిని మనం ఎంజాయ్ చేసే ఆ మాటల్ని మననం చేసుకోవాలి. మననం చేసుకుని దాని లోపల ఆ మననం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాక్యంలో క్లారిటీ వచ్చేస్తుంది, అప్పుడు ఏదైనా ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. అంటే క్లారిటీ, ఇప్పుడు చెప్పేటప్పుడు క్లారిటీ లేకపోతే ఎదుటివాడికి కూడా క్లారిటీ అసలు రాదు కదా, గందరగోళం పడేయటం ఎందుకు అన్నారు నాన్నగారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఒకసారి నాన్నగారు. మరంట ఒక ఆమె చెప్పారంట, దెర్ ఈజ్ నో మైండ్, నాన్నగారు మనసుని మీ మనసుని శుద్ధి చేసుకోవాలి, మనసులో ఉన్న మనసుని బాగు చేసుకోవాలి, మనసులో ఉన్న మలినాలను తొలగించుకోవాలి, అని చెప్తుంటే ఆమె అడిగారంట, అసలు మనసు లేదుగా నాన్నగారు అని అడిగారంట. అలాగా ఎవరు చెప్పారు నీకు అని అడిగారంట నాన్నగారు. భగవాన్ చెప్పారండి అన్నా. భగవాన్ ఏం చెప్పారు అంటే, దెర్ ఈజ్ నో మైండ్ ఇఫ్ ట్రూత్ ఈజ్ రియలైజ్డ్. ఆ మాట వదిలేస్తున్నారమ్మా మీరు. ఎప్పుడు మైండ్ లేదు, మనసు నీకు ఎప్పుడు లేదు, నీకు నిజం నువ్వు నిజమేదో ఆ నిజాన్ని నువ్వు అనుభవైక్వైద్యం చేసుకున్నప్పుడు కదా నువ్వు ఆ నిజాన్ని నువ్వు నిజంగా నువ్వు అది అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు దెర్ ఈజ్ నో మైండ్ అని చెప్పచ్చు. కానీ ఆ మాట వదిలేసి మనసు లేదంటారేంటి, మనసు ఉంది. మనసు ఎవరికి లేదు? ఎవరైతే ట్రూత్ని రియలైజ్ చేశారో వాళ్ళకి మనసు లేదు. నువ్వు అది 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 అలా కాకుండా ఇలా చెప్పి జనాలని మీరు మీ సగం సగం నాలెడ్జ్తో పాటు చేసే కానీ తిట్టారు నాన్నగారు. అంటే నేను ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, మిడిమిడి జ్ఞానంలో మేము చెప్పే తప్పులు ఉండొచ్చమ్మా, అందరూ కూడా ఏమో తప్పులుంటే క్షమించండి, కానీ నేను చెప్పేటప్పుడు ఏం తప్పు జరగచ్చు. ఎందుకంటే నాన్నగారు అన్నమాట మాట వాస్తవం, అది అది నిజం కదా, సత్యం. నాన్నగారి నోటి నుంచి ఏ మాట వచ్చినా అది నిజం. రామకృష్ణుడి కంటమ్మా చివరి రోజుల్లో అద్భుతానంద గొప్పగా సేవ చేసేవాడంట రామకృష్ణుడు అనేవాడంట. నీ సేవాభావం చూస్తూ ఉంటే, నీ ఆప్యాయత చూస్తూ ఉంటే, నీ ప్రేమ చూస్తూ ఉంటే నా దేహం క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ ఇంకా కొంతకాలం ఉండాలనిపిస్తుంది, నన్ను వెళ్ళనివ్వట్లేదు అద్భుతానంద అనేవారంట రామకృష్ణుడు. అమ్మా ఈ మాట ఏమండి, నాకు ఈ మాట చెప్పంగానే ఒకటి గుర్తుకొచ్చిందండి, నాన్నగారి దగ్గర ఉషాలు నాకు ఒక మాట లాస్ట్లో మొన్న ఈ మధ్య ఒక వీడియో చేసినప్పుడు, నాన్నగారు వెళ్ళకూడదు వెళ్ళకూడదు, నాన్నగారు నాన్నగారిని వదిలేయటం నీకు ఇష్టం లేదు, ఆ నాన్నగారు మీరు ఇంకా మా గురించి ఎక్కడ మీరు కష్టపడద్దు నాన్నగారు అని నాన్నగారిని మీ నోటితో చెప్పించే వరకు నాన్నగారు గుర్తుకొచ్చింది నాకు. అది అసలు శిష్యుడిని, ఆ శిష్యుడు సేవ చూసి అద్భుతానంద నా ప్రాణాన్ని బయటకు వెళ్ళనివ్వటం లేదు అని చెప్తూ, అసలు ఇది నోటితో చెప్పే ఎఫెక్షన్ కాదమ్మా, జీతాలు పుచ్చుకుని చేసేది కాదు ఆ సేవ, గురువుకి సేవ చేయటం ద్వారా గురువులో ఐక్యమయ్యాడంట అద్భుతానంద. నాకు ఎప్పుడు అనిపిస్తుందమ్మా ఉషా, నాన్నగారు నిన్ను ఐక్యం చేసేసుకుంటారమ్మా ఎప్పటికైనా,
అందరినీ చేసేసుకుంటారంటే
అందరికీ ఈ సేవ దొరకదమ్మా. గురువు సేవ చేయటం అనేదమ్మా అది నిజంగా గొప్ప వరవమ్మా. లాటు అదే ఈ అద్భుతానంద తర్వాత పేరు వచ్చిందమ్మా, ముందు లాటు అనేవారు తను.
అవునండి అవును.
లాటు ఒకసారి లాటు అంటమ్మా వాడికి చదువు రాదంటమ్మా, అసలు వాడికి పాండిత్యం లేదంట, చదువు లేదంట, కానీ వాడికి రామకృష్ణుడు పనులన్నీ చేసేసేవాడంటమ్మా. అంటే ఆయనకి ఏం కావాలో, ఏ టయానికి ఏం కావాలో అలాంటివన్నీ వాడు చేసేసేవాడంటమ్మా. చేసేస్తే అసలు వాడికి సబ్జెక్ట్ చదవకపోయినా రామకృష్ణుడు మాటలు శ్రవణం చేయటం కంటే అంటే ఆయన శరీరానికే ఎక్కువైన పనులు చేసుకుంటూ ఉండేవాడంటమ్మా ఆయన. నీకు నాన్నగారు గారు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పెద్ద పెద్ద పండితులకు రానటువంటి అనుభవం లాటుకు వచ్చేసిందంటమ్మా. ఎందుకంటే నాన్నగారు చెప్తున్నారు, గురువును హృదయపూర్వకంగా విశ్వసించడం వల్ల, ఎవరైతే రాముడో ఎవడైతే కృష్ణుడో వాడే ఈ రామకృష్ణుడని విశ్వసించి ఆయన సేవ చేయించాడంటమ్మా. అందుకే ఆయనకి ఏ సాధనలు లేకపోయినా, శ్రవణం చెయ్యకపోయినా, అధ్యయనం చేయకపోయినా సమాప్తి వచ్చేసిందంటమ్మా. అంటే గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అంటున్నారమ్మా నాన్నగారు ఇక్కడ.
అవునండి అవును అవును.
అలాగే రామకృష్ణుడు ఇంకో గంటలో అసలు అమ్మ గురువుకి శిష్యుడి మీద ఎటువంటి ప్రేమ ఉంటుందంటే అంటున్నా చెప్తున్నారమ్మా నాన్నగారు, రామకృష్ణుడు తన జీవితం పొడుగునా ఆ శిష్యుల్ని తనంతటాళ్ళని చేయటానికి వాళ్ళకి శిక్షణ ఇచ్చటంలోనే ఆయన జీవితం అంతా గడిచిపోయిందంటమ్మా. అయితే ఆయన ఇంకో గంటలో శరీరం విడిచిపెడతానని అనగానంటమ్మా నరేని దగ్గరే పిలిచి, ఈ నేను శరీరం విడిచిపెట్టే సమయం వచ్చేసింది. మానవజాతికి నువ్వు ఉపయోగపడతావని నాకు విశ్వాసం ఉంది. అందుకే ఈ నేను సంపాదించిన ఈ ఆధ్యాత్మిక సంపాదన అంతా నీకు ధారపోసేస్తున్నాను. నేను ధారపోసేసి నేను భేదవాడిని అయిపోయి ఈ లోకాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను. నీకేమో డౌట్ చేసే స్వభావం నీది. ఏమైనా సందేహాలుంటే ఇప్పుడే తీర్చుకో. నేను వెళ్ళిపోతున్నాను కదా, మరి నీకేమైనా సందేహాలుంటే ఇప్పుడే తీర్చుకో. హృదయంలో ఉన్న సద్వస్తు అనుబలం రా వచ్చే వరకు ఏ ఒక సందేహాలు మనకు వెంటాడుతానే ఉంటాయి. వాటిని నువ్వు ఛేదించాలి. శాస్త్రవాక్యాన్ని గురు వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో అని నరేంతో రామకృష్ణుడు చెప్తాడంటమ్మ చివరిలో. అది చెప్తూ నాన్నగారు అంటున్నారు, సాధకుడికి అన్నిటికంటే గురువు అనుగ్రహమే ముఖ్యం. మనమేంటి సందేహాలన్నీ ఛేదించాలంట. అంటే ఈ సందేహం ఉంటే మనసులో ఈ ఛేదించకూడదని గురువు చెప్పిన మాట అంటమ్మా మన హృదయం నిలబడదంట. సందేహం ఎప్పుడైతే ఉందో గురువు చెప్పిన మాట మన లోపల నిలబడదంట. అంటే ప్రతిదానికి సందేహిస్తున్నామంటే మన అహంకారం ప్రమాణం అంట అక్కడ.
అవునండి,
నీ అహంకారం ప్రమాణం కాదు, నీ గుణాలు నీకు ప్రమాణం కాదు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. ఎందుకంటే ఈ మాయంతా ఈ గుణాల రూపంలోనే ఉంది, నువ్వు వీటన్నిటిని ఓవర్కమ్ చెయ్యాలి, నీ సందేహాలని ఛేదించుకో అని చివరి క్షణంలో కూడా నరేనికి ఈ మాట చెప్పారంటమ్మా. ఇలా చెప్తుంటే నాన్నగారు అప్పుడు భగవాన్ మాట ఒకటి గుర్తుకొచ్చిందమ్మా. భగవాన్ అమ్మ చివరి రోజుల్లోనండి, ఆయన కూడా ఆ శిష్యులకి ఎప్పుడు ఆయన ఎంత బోధ చేసేవారు కదమ్మా. అన్ని వంటి ఇంట్లో దగ్గర నుంచి అందరికీ ఏదో ప్రతి పనిలోనూ ఆయన ఏదో ఒక దేహానికి కదా ఆధ్యాత్మిక కూడా పనికొచ్చే మాటే చెప్పేవారు. కూర వండేటప్పుడు కూడా ఆ కూర మూత పెట్టేటప్పుడు ఉడికేటప్పుడు మూత పెట్టడం కూడా నీ వృత్తులన్నీ ఎలా అణిగిపోవాలో కూడా ఎగ్జాంపుల్ చెప్తూ చేసేవారమ్మా ఆయన. అలా చెప్తూ ఆయన చివరి రోజుల్లోనంటమ్మా పాపం అంటే భగవాన్ క్యాన్సర్తో సఫర్ అయ్యాని మనందరం అనుకున్నాం అనుకోనమ్మా, ఆయనకి లేదనుకోండి అసలు సఫర్ అయ్యేవాడి లేడన్నారు భగవాన్ అక్కడ. ఆయన చివరి రోజుల్లో ఆ భగవాని చెల్లెలు అలమేలంటమ్మా పాయసం చేసిందంట. పాయసం చేసి భగవానికి పెట్టిందంట. భగవాన్ తిని వాంతి చేసేసుకున్నారంట. చేసేసుకుంటే అదివేళ ఏడ్చిందంట, అయ్యో పాయసం ఎంత ఎంత టేస్ట్గా ఉందో, అంటే ఎంత బాగుందో, భగవానికి కొంచెమన్నా ఇమ్మలేదే అని బాధపడిందంట. ఇమ్మడలేదే అని బాధపడింది. భగవాన్ అన్నారంట, జీవితం పొడుగునా నేను చెప్పిన సబ్జెక్ట్ వీళ్ళు కొంతన్నా ఏముడ్చుకోలేదని నాకు బాధగా ఉందని కళ్ళం నీళ్ళు కార్చారంటమ్మ. అంటే అసలు ఇక్కడ భక్తుల గురించి గురువు ఎంత తపన పడతాడు, ఎంత తపన పడతారు. నాన్నగారు చివరి క్షణాల్లో చివరి రోజుల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉషా అన్న మాటకి నాన్నగారు మీరు ఇంకా ఎక్కువ ఇక్కడ ఇంకా మీరు తీసుకోవద్దు నాన్నగారు అన్నప్పుడు, ఎందుకు నాన్నగారు మీరు ఇంకా ఎంత భరిస్తున్నారని అడిగినప్పుడు, మన భక్తుల బ్రైట్ ఫ్యూచర్ కోసం అమ్మా అన్నారు నాన్నగారు. ఉషా చెప్పింది మాట
అంటే బ్రైట్ ఫ్యూచర్ కోసం, అంటే బ్రైట్ భక్తులు అన్నారు లేదంటే ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అన్నారు. అయితే అప్పుడు అంటే నాన్నగారు తగ్గిపోతుందేమో అని సునీల్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఉజ్వలమైన భవిష్యత్తు అంటున్నారు కదా ఉషా గారు, నాన్నగారు తగ్గిపోయి బెటర్ అవుతారంటే నాన్నగారి గురించి అనట్లేదమ్మా, ఆయన భక్తుల గురించి అంటున్నారు. ఎందుకంటే ఇంక బాడీ అంటే అన్ని విధాలుగా సిస్టమ్స్ డౌన్ అయిపోతున్నాయి కదా, ఉజ్వలమైన భవిష్యత్తు ఆయన అన్నది భక్తులకమ్మా. ఎందుకంటే ఈ సఫరింగ్ అంటే ఆయన అంతటా ఆయన డైరెక్ట్ గా ఎప్పుడు అలా చెప్పరు కదండి.
ఎందుకంటే
అండర్స్టూడ్ అనమాట, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అంటే ఇట్స్ అండర్స్టూడ్ ఎవరికి, ఇంకా అది భక్తులకే కదా. లేకపోతే ఆయన అంత బాడీ సఫరింగ్ ఎందుకు ఎవరి కోసం అని కూడా అడిగారంటే ఒక సందర్భంలో.
నువ్వు అడిగావని చెప్తావమ్మా మాట.
అవును
అంటే కానీ అమ్మ భక్తుల గురించి అమ్మ గురువు యొక్క తపన ఎలా ఉంటుందో భగవాన్ చివరి రోజుల్లో చూశారు, నాన్నగారు చివరి రోజుల్లో మీ అందరి దగ్గరుండి చూశారు. మీ అందరికీ ఎంత అనుభవం వచ్చి అవన్నీ తెలుసు కదమ్మా. ఎంత తపన పడేవారమ్మా నాన్నగారు, ఎప్పుడు మన భవిష్యత్తునే కాంక్షించేవారమ్మా, మన పిల్లల గురించి, మన సంసారాల గురించి, మన గురించి, అసలు ఆధ్యాత్మికంగా మనం ఎలా వెళ్తున్నాము అని కన్నా కూడా ఇది చూసుకుంటూ అది కూడా మనకు బాగు చేసేసేవారమ్మా ఎప్పటికప్పుడు.
అవును అవును,
ఇది తండ్రికి సాధ్యం అమ్మా, ఒక సద్గురువు నాన్నగారికి
సాధ్యమైందమ్మా.
గురువు దొరకటం అనేది మనకి పూర్వజన్మ సుకృతం అమ్మా. ఇది ఊరికే అందరికీ దొరికేది కాదు కదా.
కాదండి, అవునండి, అవును. లేకపోతే ఇంతమంది అనేవారు కూడా కదా, ఇన్ని వేల కోట్ల మందిలో ఆ కొంతమంది ఆయన దగ్గరికి రావడం ఏంటి, లేకపోతే
దాటం ఏంటమ్మా మరి. కృష్ణ పరమాత్మ చెప్పాడు కదమ్మా మా గీతలో, కోట్ల కోట్ల జీవరాశుల్లో ఏ కొంతమందో మానవులుగా జన్మిస్తారు, ఆ మానవులుగా జన్మించిన వాళ్ళలో ఏ కొద్ది మందో ముముక్షత్వం వైపు కాంక్షకు వస్తుంది వాళ్ళకి, ఆ ముముక్షత్వం వచ్చిన వాళ్ళు కూడా సాధనలు ఎంతో కొంతమందే సాధనలు చేయగలుగుతారు, అందరిలో ఏ ఒక్కడో తరిస్తాడు అన్నాడు ఆయన. ఏ ఒక్కడో ఒక్కడికే ఇచ్చేశాడు ఆయన కృష్ణమ్మ. కానీ నాన్నగారు అందరికీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, అందరికీ అందరినీ చేసేస్తున్నారు. నాన్నగారు ఏమన్నారు, ఇచ్చేటప్పుడు చెప్పడం ఎందుకమ్మా, అందరికి ఇచ్చేద్దామన్నారు. అంటే అందరినీ ఆ స్థితికి తీసుకు వెళ్ళిపోవటానికి నాన్నగారు నేను అనేరు, మీ మొహం మీద పౌడర్ కూడా చెరగకుండా, మిమ్మల్ని సాధనల పేరుతో పెద్ద కష్టపెట్టకుండా మిమ్మల్ని ఈ ఒడ్డు నుంచి ఆవత ఒడ్డుకు తీసుకెళ్ళిపోవాలని నా కోరిక, నా అత్యాసే అయినా కూడా నేను ఇలాగే అనుకుంటానన్నారు నాన్నగారు. అంతే అనుకోవటమే కాదు, అలాగే చేశారు మనందరినీ. అసలు అంటే మనం ఏ స్థితికి వెళ్తే సుఖపడతాము అంటే, మనల్ని ఎందులోంచి ఈ అజ్ఞానంలోంచి విడుదల చేస్తే గానీ మనం వీళ్ళు మన జీవుడు సుఖపడడు అని ఆయన ఆయనంతకు ఆయన మనల్ని చేయబట్టే గానమ్మా మన సాధన లేపాటి. అసలు జీరో మన సాధనలు, మనకి ఏం సాధన తెలుసు. నేను అనుకుంటా అదే, మనకి ఏది సాధన తెలియకపోయినా పాస్ మార్కులు రాకపోమా, మన 50% 70% మెరిట్ స్టూడెంట్స్ తీసుకుని హయ్యర్ గా తీసుకెళ్తాం కాదమ్మా. పాస్ మార్కులు కూడా రానాలని మన అందరినీ తీసుకెళ్ళిపోయి మా అందరినీ తీసుకెళ్ళిపోయి ఆయన తీసుకెళ్ళిపోతున్నారు కదమ్మా, అవతల ఒడ్డుకి తీసుకెళ్ళిపోవాలంటే. ఆయన ఎక్కిచ్చేస్తున్నారు కదమ్మా నౌకలు, ఆ సత్సంగమైన నౌకలు ఎక్కిచ్చేస్తున్నారు, మనందరినీ దాటించేస్తారు ఇప్పటికైనా. ఈ నాటికో ముందు నాటికో మనం దాటించేస్తారు కదా. నాన్నగారు ఇంకో మాట చెప్తారు, అసూయ పడద్దు అనేవాడమ్మా. మనం ఎవరిని చూసి అసూయ పడకూడదు అనేవారమ్మా. అంటే కొంతమందిని చూస్తుంటే నాన్నగారు వాళ్ళు చూపిస్తా ఉంటే అనిపి, ఒక్కోసారి మన అబ్బా వాళ్ళు ఎంత పుణ్యం చేసుకుని ఎంత అదృష్టవంతులో కదా అనిపించేసేది ఒక్కోసారి. అంటే అది పాజిటివ్గా అనుకుంటే హ్యాపీనే, అసూయకి లేకుండా. మనకి ఎలా అనిపించేది, అబ్బా వీళ్ళు చేసిన సాధన నేను చేసి ఉండను పూర్వజన్మల్లో, నేను ఈ జన్మలో ఇంకా చేస్తే కానీ నాన్నగారు అలా ఆలోచింపజేసేవారే కానమ్మా అసూయ రానియకుండా చూసేవారమ్మా ఒకళ్ళ ఒకళ్ళకి. అసూయ పడకూడదు, ఎవరిని చూసి మనం ఎవరన్నా చూసి అసూయ పడతానంటమ్మా, వాళ్ళు చెడిపోవడమ్మా మీ ఆరోగ్యం చెడిపోద్ది అన్నారు నాన్నగారు అని చెప్తూ, అమ్మ భగవంతుడు కృష్ణుడికి భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించాడమ్మా, అర్జునుడు అనసూయుడు, ఆ గ్రేట్ క్వాలిటీని చూసి లొంగిపోయి నీకు భగవద్గీతను చెబుతున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడమ్మా. అంటే ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం కలుగుతుంది అన్నారు నాన్నగారు. మళ్ళీ ఏమన్నారు, అర్జునుడు అంటే ఏంటంటున్నారమ్మా, అర్జునుడు అంటే కృషి, కృష్ణుడు అంటే కృప. ఎక్కడైతే కృషి ఉంటుందో అక్కడ కృప ఉండి తీరుతుంది. అంటే మన ప్రయత్నం ఉండాలి, భగవంతుని దయ కూడా ఉండాలన్నారు నాన్నగారు. చెప్తున్నామ్మా మొన్న నాన్నగారు ప్రవచనంలో భీష్ముడి గురించి చెప్తున్నారమ్మా ఒక మాట, అసలు అది నేను ఎంతో బాగా పట్టేసిందమ్మా నా హృదయాన ఆ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. భీష్ముడు యుద్ధం జరుగుతుందంటమ్మా, మహాభారత యుద్ధం జరుగుతుందంట. జరుగుతుంటే భీష్ముడు కౌరవుల పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి రసార్థిగా ఉన్నాడు. భీష్ముడు బాణాలు వేసేటప్పుడు అంటమ్మా, పాండవులు గెలవాలని బాణాలు వేసేవాడంటమ్మా. అయితే కృష్ణ పరమాత్మ తెలియదేమంటదమ్మా ఆయనకి, అందరి హృదయాల్లో ఉండైనా ఆయనకి కనిపెట్టేపోతాడా. అయితే యుద్ధం ముగిసిపోయినాక అప్పుడప్పుడు కలుస్తారు కదా, అప్పుడు అడిగాడంట భీష్ముడిని, నువ్వేమో మీరేమో కౌరవుల పక్షాన యుద్ధం చేస్తున్నారు, బాణాలు వేసేటప్పుడు మనసులో పాండవులు గెలవాలని కోరుకుంటున్నారు, ఇది ధర్మమేనా అని అడిగారంట. అప్పుడు భీష్ముడు చెప్పాడంట, కృష్ణ పరమ అయ్యా కృష్ణ, నీకు తెలియని విషయమా ఇది, నా దేహ ధర్మం ప్రకారం నా దేహ ప్రారంభంలో కౌరవుల పక్షాన్ని యుద్ధం చేయవలసి ఉంది. ఇందులో కూడా నాకు ఈ యొక్క యోగం ఉంది, ఏంటంటావేమో, నువ్వు పాండవుల పక్షాన నా ఎదురుగా నుంచునున్నావు. ఒకవేళ నేను పాండవుల పక్షాన నుంచి యుద్ధం చేస్తుంటే నీకు ఆ పక్కన ఈ పక్కన ఎక్కడో ఉండేవాడిని, నిన్ను చూడలేకపోయేవాడిని ఎదురుగా. ఇక్కడ నాకు ఈ దేహ ప్రారంభంలో ఒక యోగం పెట్టావు నాకు నువ్వు. నిన్ను ఎదురుగా చూస్తూ నేను బాణాలేస్తున్నాను. లోపలున్న పరమాత్మ అంతరాత్మ నువ్వు. నువ్వు ధర్మమూర్తివి, సత్యసంధుడివి. నీ నువ్వు నువ్వెక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది. ఆ నీ నువ్వెక్కడున్నావు నేను ఎదురుగా నేను చూస్తున్నాను. నా హృదయంలో ఉన్న నువ్వే, ఎదుటి ఉన్నవాడివి నువ్వే. నిన్ను చూస్తూ అధర్మంగా అసత్యమైన మాట నా నోట్లోంచి ఎలా బయటకు వస్తుంది కృష్ణ అని అంటాడంట భీష్ముడు. అసలు ఆ వైభవం నాన్నగారు చెప్పిన భీష్ముడి మాట వైభవం చూడండి. లోపలున్న పరమాత్మే బయట కనపడుతుంది, పరమాత్మే లోపలున్నవాడివే నేను ఎదురు కనపడుతుంటే నిన్ను చూస్తూ నేను అసత్యం ఎలా మాట్లాడతాను, కౌరవులు గెలవాలని ఎలా అంటాను, పాండవులే అంటే అక్కడ ఏదైతే ధర్మమో అదే గెలుస్తుంది. నువ్వెక్కడున్నావో అక్కడే ధర్మం ఉంది. కానీ నా దేహ ప్రారంభం వల్ల ఇక్కడ నేను ఈల పక్షాన ఉండి పోరాడుతున్నాను. పరమాత్మ నువ్వు నాకు ఇచ్చిన ఈ భాగ్యం, ఇది నువ్విచ్చిన భాగ్యమే, నీ ఎదురుగా ఉండి నేను ఇలా తలంపు తీసుకొస్తున్నావంటే అది నువ్వు నా హృదయంలో ఉండబట్టే ఆ తలంపు వచ్చింది అన్నాడంట మా భీష్ముడు. అసలు నాన్నగారు ఆ మాట చెప్తూ ఆ భీష్ముడి మాట చూడండి, అసలు ఎంజాయ్ చేయండి మీరు ముందు. నాన్నగారు అంటారు, మీరు చెవులున్న వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి, వినండి, విని ఆనందించండి, చెవులున్న వాళ్ళందరూ విని ఆనందించండి అంటున్నారు నాన్నగారు. మనకంట మనకి అంటే మన మనసునంతకాలం కోరికలు వస్తానంటాయి కదా. ఇక్కడ నాన్నగారు ఒక మాట చెప్తూ అరవిందుడు ఒక మాట చెప్పాడంట. అసలు మనకి కోరికలు వస్తుంటాయి కదా, మనకి ఏదన్నా కోరిక వస్తుందనుకోండి వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేకండి, దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆ కోరిక నెరవేర్చడం కంటే కూడా కంట్రోల్ చేసుకోవడం వల్ల నీకు ఎక్కువ తృప్తి వచ్చేస్తుంది, శాంతి వచ్చేస్తుంది అని చెప్పాడంట అరవిందుడు. అంటే నాన్నగారు ఏం చెబుతున్నారంటే ఇక్కడ, అమ్మ కోరికలు ఎంత, మీరు ఏదన్నా కోరిక వచ్చిందనుకోండి దాన్ని ఒక్కసారి చూసుకోండి, ఇది అవసరమా, ఇది నాకు అవసరమా, ఇది తీర్చుకోవటం అవసరమా, నెరవేర్చుకోవడం అవసరమా, లేదా కంట్రోల్ చేసుకుంటే నేను నాకు ఎక్కువ తృప్తిగా ఉంటుందా అనేది మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ లోపల అంతర్యామిగా ఉన్నవాడు మీకు దేశం ఇచ్చేస్తాడు కదా, మీరు వాడి మాట వినండి, మీరు కంట్రోల్ చేసుకుంటే వల్లే మీకు ఎక్కువ తృప్తి వస్తుంది, శాంతి వస్తుంది అని అరవిందుడు చెప్పాడు. నాన్నగారు చెప్పారమ్మ అది చెప్తూ, సన్యాసం అంటే మీరు ఏంటో ఎర్రబట్టలు కట్టుకోవడం అనుకుంటున్నారేమో, అదేమీ కాదు. ఎవరికైతే అసూయ, స్వార్థం, కోపం, కోరిక ఏమీ లేవో వాడు ఏ బట్టలు కట్టుకున్నా నిత్య సన్యాస సమానం అన్నారమ్మ నాన్నగారు. మరి మన నాన్నగారు తెల్ల బట్టల్లో ఉన్న అదే కదా, అసలు ఎక్కడ ఏ ఆయన నిత్య సన్యాసతో సమానమే కదా. ఒకసారి ఈ మాట చెప్తూ నాన్నగారు ఒక ఈ వ్యాసాశ్రమ వాళ్ళతో ఒక మాట అన్నారు. అప్పుడు ఏమనంటే, మీ అందరూ అదృష్టవంతులండి, మీరు ఎర్ర బట్టలు కట్టుకుంటున్నారు, మిమ్మల్ని ఎవరు ఫంక్షన్లకు పిలవరు, మీకు ఏ గొడవ లేదు, మీ అందరూ అదృష్టవంతులండి, నాకు కూడా కాషాయం కట్టుకోవాలని ఉందండి అని అన్నారు ఒకసారి నాన్నగారు చెప్పారు ఈ మాట. అంటే ఆయన అన్నారంట, నాన్నగారు మమ్మల్ని ఎందుకండి మబ్బులో పెట్టేస్తున్నారు, మేము వేషానికి కాషాయం సన్యాసి, లోపల ఉన్నదంతా అవ్వలేదు, ప్రక్షాళన అవ్వలేదు, కానీ మీరేంటి పైకేమో తెల్ల బట్టలు కట్టుకుని కనపడుతున్నారు, లోపలంతా సన్యాసమే కదండి, మీ లోపల ఉన్నదంతా ఏమీ లేదు కదండి, నాన్నగారు మమ్మల్ని మరీ మబ్బులో పెట్టేస్తున్నారు ఏంటండి అన్నారంట. నాన్నగారు అంటూ, ఇంకా నేనేం మాట్లాడదమ్మా, ఏం చేస్తానమ్మా, నోటి మీద వెలేసేసుకున్నానమ్మా అన్నారు నాన్నగారు. అంటే నాన్నగారు అసలు ఆ చెప్పే విధానం కూడా అమ్మా మనకి ఎలా ఉండేదంటే, ఎంజాయ్ చేసేవాళ్ళం అమ్మా అందరం. ఎలా అంటే అసలు అక్కడ అమ్మ ఎవరన్నా చెప్తుంటే అంత ఎంజాయ్ చేయం, ఎందుకో తెలియదు, ఎవరు నాన్నగారి మాటలు చెవులోకి వెళ్ళినందుగా వేరే వాళ్ళు చెప్తుంటే మనం లోపల తీసుకోం, కానీ నాన్నగారు చెప్తుంటే మాత్రం అసలు ఎంత ఎంజాయ్ చేసేస్తామంటే, ఈ మాట నాన్నగారు అంటే నాన్న అవును కదా నాన్నగారు, వాళ్ళు అన్నమాట అక్షర సత్యం కదా. అక్కడ మీరు కాషాయం తీ కట్టుకొని సన్యాసులు, వాళ్ళు కాషాయం కట్టుకున్నా లోపల సన్యాసులు అవ్వలేదని వాళ్ళే చెప్తున్నారు అక్కడ అని అనిపించింది నాకు అక్కడ. ఇంకోసారమ్మా ఇంకో మాట చెప్తా నాన్నగారు, అంటే భక్తి గురించి నాన్నగారు చెప్తా అంటారమ్మా. భక్తి గురించి చెప్పాలంటే గోపికల భక్తేనమ్మా భక్తి, మన మన భక్తి పాటది అనేవారు నాన్నగారు. ఒకసారి ఏంటమ్మా కృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళిపోయాడంట, ద్వారక వెళ్ళిపోయాడంటమ్మా. వెళ్ళిపోతే ద్వారక వెళ్ళిపోయినప్పుడు చాలా రోజుల తర్వాత ఆయనకి ఈ వీళ్ళని చూడటానికి వెళ్తాం కుదరలేదంటమ్మా గోపికలు. ఇప్పుడు ఏం చేశాడంట నాన్నగారు చెప్తున్నారు, ఇవ్వ మనకి భక్తి చాలా ముఖ్యమమ్మా. శ్రీకృష్ణుడి పట్ల ఏంటంటే గోపికలు అంట చాలా భక్తిగా ఉండేవారంట. అసలు ఈయన అంటున్నాడంటే ఈసారి ఒక్కసారి కూడా వాళ్ళు వెళ్ళి చుట్టా కుదరట్లేదని విదురుణ్ణి గోపికుల జ్ఞానం గురించి చెప్పమని పంపించారంటమ్మా విదురుణ్ణి. విదురుడు చాలా కృష్ణుడు చాలా భక్తిగా మా విదురుడికి విదురుణ్ణి పంపించారంట ఒక్కసారి గోపికల్ని పలకరించరమ్మని. ఈయన ఏం చేసి ఈయన వచ్చి అనుకున్నాడంట ఇలా ఈయన వీళ్ళని చూసి వీడు చాలా అనాసక్తిగా చూసి వాళ్ళలో ఉన్న అనాసక్తి చూసి అనుకున్నాడంట వీళ్ళు కృష్ణుడి గురించి బెంగ పెట్టుకున్నారు అనుకుని వాళ్ళకి ఏం చెప్పాడంట, మీరు కృష్ణుడి గురించి బెంగ పెట్టుకుంటున్నారు అలా కాదు, సాకారం నుంచి నిరాకారంలోకి వెళ్ళాలి, సగుణం నుంచి నిర్గుణంలోకి వెళ్ళాలి. కృష్ణుడు అంటే కేవలం శరీరం కాదు ఆత్మ, అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పటాకంట వీరుడు వచ్చాడంట. మీరు ఇలా కృష్ణ కృష్ణ అని అనుకోవటం కాదు, తత్వం తెలుసుకోండి అని విదురుడు చెప్పాడంట. అప్పుడు గోపికలు ఏమన్నారంటారంటమ్మా, నువ్వు చెప్పే మాట వినటానికి ఇక్కడ ఎవరూ లేరు, ఎందుకు నీకు నోటి దండగా మాకు కాలం దండగా అన్నారంట. నువ్వు ఏదో పండితుడు అని అనుకుంటున్నావు ఇదంతా టైం వేస్ట్ అని మేమనుకుంటున్నాము, నువ్వేమో ఏదో చెప్తున్నావు మాకు చెవులున్నాయి కానీ వినటానికి లోపల మనసు ఉండాలి కదా, ఆ మనసుని మేము ఎప్పుడో కృష్ణుడికి ఇచ్చేస్తే ఇంక నువ్వు చెప్పిన మాటలు ఎవరు వింటారయ్యా వెళ్ళిరా అన్నారంట ఈ గోపికలు. మాకు చెవులు ఉన్నాయి కానీ వింటానికి లోపల మనసు ఉండాలి కదా, ఆ మనసుని మేము కృష్ణుడికి ఇచ్చేసాం, ఇంక మేము నువ్వు అంటున్నావు కదా మేము కృష్ణుడి చుట్టూ తిరిగామని అంటున్నావు కదా, మేము కృష్ణుడు అంటే ఆత్మే ఆత్మ చుట్టూనే తిరిగాం అని వాళ్ళు చెప్పేసరికి ఉద్ధవుడికి గోపికలు సామాన్యులు కాదు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఏం చేశారంట కృష్ణ పరమాత్మ ఉద్ధవుడిని పంపించాడంట మా గోపికల దగ్గరికి, వీళ్ళకి ఆత్మజ్ఞానం చెప్తే ఎక్కటం లేదు, శివుడేమో కైలాసంలో ఉంటాడు విష్ణు వైకుంఠంలో ఉంటాడని పురాణాలు చదువుదామని చెప్పి ఉద్ధవుడు వచ్చాడంట. ఉద్ధవుడు ఏమని చెప్తాడంట, ఈ కైలాసంలో ఎట్లాంటి సుఖాలు ఉంటాయి, వైకుంఠంలో ఎట్లాంటి సుఖాలు ఉంటాయి, స్వర్గలోకంలో ఎట్లాంటి భోగాలు ఉంటాయి అనుభవించవచ్చు అని చెప్తున్నాడంట మా గోపికలకి. అప్పుడు గోపికలు ఏమంటున్నారంటే, నువ్వు చెప్పింది నిజమే, వైకుంఠంలో చాలా సంతోషం ఉంది, కైలాసంలో చాలా సుఖం ఉంది, కానీ మేము అంతకంటే ఎక్కువ సుఖం ఇక్కడ సంతోషం ఇక్కడ పొందుతున్నాం కదా, ఇంక నీ వైకుంఠం కైలాసం ఎవరికి కావాలి మాకు, నువ్వు కూడా మోసుకుని వెళ్ళిపోవన్నారంట. ఆ కైలాసం వైకుంఠం మాకెందుకు, నువ్వు కూడా మోసుకుని వెళ్ళు అన్నారంటాడు. అంటే ఇప్పుడు బుద్ధవుడు అన్నాడంట, మీరు అనుకుంటున్నారు కదా ఇక్కడేదో సంతోషం మేము సుఖం అనిపిస్తున్నాం అంటున్నారు, ఇదంతా స్వప్నం అన్నాడంట, ఇదంతా కళ అన్నాడంట బుద్ధవుడు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు గోపికలు, ఒకవేళ నిజంగా స్వప్నమే అయినా మేము కృష్ణుడినే చూస్తున్నాం, మేము జాగ్రత్త అవస్థలోనూ చూసేది కృష్ణుడినే కళలో కూడా కృష్ణుడినే చూస్తున్నాం అంటే అప్పుడు నాన్నగారు అంటున్నారు, వాళ్ళు మహాయోగులు, మా ఈ ఉద్ధవుడి కంటే మనసులో నేను చాలా భక్తుడిని ఉండేదంట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే ఈ ఒక్కసారి గోపికల భక్తి చూపించడానికి అక్కడికి వెళ్ళి నువ్వు గోపికల్ని పలకరించడా అని ఉద్ధవుడిని పంపించాడంట. ఆ గోపికలు చూసినాక ఆయన అనుకున్నాడంట, భక్తి గోపికలకు ఉన్న భక్తి చూసినాక అనుకున్నాడంట, భక్తి మన భక్తి కూడా భక్తి కాదు అని తెలిసిందంట. అంటే అసలు నిజమైన భక్తి ఏదో తెలుసుకుంటాం కోసం కృష్ణ పరమాత్మ నన్ను ఇక్కడికి పంపించాడు ఆయన ఉద్ధవుడికి అర్థమైందంటమ్మా. అది గోపికలకి ఏ పాండిత్యం లేదంటమ్మా నాన్నగారు అంటారు, కానీ కృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య ప్రభు ఉన్నారు కదమ్మా, ఆయనకంట విపరీతమైన పండితుడంట, ఆయన సన్యాసి అంట. కానీ ఆయన అంట అన్నాడంట, ఒక చివరి రోజులో ఒక మాట చెప్పాడంట. ఏమనంటమ్మా, అసలు అసలు పాండిత్యము, ఆస్తులు ఏమీ లేని గోపికులకు కృష్ణుడి మీద ఉన్న భక్తి నాకు రాలేదు అని చెప్పాడంట. కృష్ణ అంటే చాలంట, ఆయన చైతన్యకి సమాస్థితి వచ్చేదంట. అయినా కూడా అన్నాడంట, గోపికల ప్రేమతో నా ప్రేమ సరిపోతుందా అన్నాడంట. వాళ్ళు గాలి లేకుండా ఆయన బతకగలరు, కానీ పరమాత్మ మీద ప్రేమ లేకుండా బతకలేని స్థితి గోపికలది అన్నాడంటమ్మ. నాన్నగారు ఈ మాట చెప్తూ ఆ గోపిక మనసులో ఉన్న ఏకాగ్రత, పవిత్రత అసలు అలాంటిది భక్తులు మనసులో అది అది అంటమ్మ. అక్కడ భగవంతుడు అది చూస్తాడంటమ్మ, గురువు అది చూస్తాడంటమ్మ, మనలో ఏకాగ్రత పవిత్రత కోసం. గోపికలంట అసలు వాళ్ళకంటే మేము కృష్ణుని ప్రేమిస్తున్నామని కూడా తెలియదంటమ్మ. అసలు ఏంటంటే మేము అతిగా ప్రేమిస్తున్నామని కూడా అని అనుకోలేదంట. అసలు వాళ్ళ కుటుంబంలో ఉంటారు కదమ్మా వాళ్ళు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో కూడా తెలియదంట. వాళ్ళకి అది జాస్ ఉండేది కాదంట. అసలు ఎంతసేపు కృష్ణ 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 అంటే అని చెప్తూ కృష్ణ చేతుంది అన్నాడంటమ్మా. అసలు ఒక్క గోపికకున్న ప్రేమ ఉన్న భక్తి నాకుంటే చాలు, నేను తరించిపోతానన్నాడంటమ్మా. అంత పాండిత్యం ఉన్న ఆయన, అంత భక్తి ఉన్న కృష్ణ చైతన్యుడే గోపికల ప్రేమకు పరవశించే మాట అన్నాడంటమ్మా. అసలు గోపికల యొక్క పాదధూళి మన శరీరం మీద పడినా చాలు మనం తరించిపోతామన్నాడంటమ్మా చైతన్యుడు. అంటే గోపికల భక్తి ఎలాంటిదమ్మా, అది అసలు అబోధికమైంది, అలౌకికమైంది. అసలు ఈ గోపికల ప్రేమనంట పోల్చడానికి సృష్టిలో ఇంకోటి లేదన్నారు నాన్నగారు, అది సహజమైన ప్రేమ అంట. అది అలాంటి ప్రేమ ఉంటేనంటమ్మా మనం అజ్ఞానంలోంచి, ఆ దేహాభిమానంలోంచి అంట ఇంత కూడా నొప్పి లేకుండా బయటకు వచ్చేస్తామంట. గోపికులకు ఉన్నంత ప్రేమ మనం నేర్చుకుంటే అసలు ఆ స్మరణ స్మరణ, వాళ్ళు నిద్రలో కూడా భగవంతుని కృష్ణుని స్మరించేవారంట. కలలో కృష్ణుడే, జాగ్రత్తలో కృష్ణుడే, ఎక్కడ చూసినా ఆయనే, ఏ చూసినా ఆయనకి, వాళ్ళకు పాలు తాగినా ఆయనేనంట, పాలు తాగుతున్నప్పుడు ఆయనే కనపడేవాడంట. ఇలా ఇలా గోపికల ప్రేమ అలా ఉన్నప్పుడు ఇంకా పరమాత్మ వాళ్ళకి మోక్షం ఇవ్వకుండా ఆగిపోతా ఆపేస్తాడమ్మా అంటున్నారు నాన్నగారు. రామకృష్ణుడు ఏంటమ్మా ఈ అద్భుతానందో, అద్భుతానంద అంటే ఇలాటు రాద్భుతానందగా పేరు మార్చుతాడమ్మ తర్వాత. నాకు ఎందుకు ఇవాళ రామకృష్ణుడు ఎక్కువ చెప్పాలనిపిస్తుందమ్మా, ఏంటో మరి నాన్నగారు అలా చూపించేస్తున్నారు. గురువు గారు నాకు రాగద్వేషాలు పోగొట్టుకోవాలనుంది అంటే, నాన్నగారు ఈ మాటల గురించి ఒకసారి చెప్పారమ్మ, రాగద్వేషాలని నువ్వు పోగొట్టుకోవాలంటే పోవు, అవి నువ్వు ఒడగొట్టుకోలేవు, అవి అంతటికి అవే పోవాలి. మళ్ళీ ఎలా పోవాలి, అవి పోవాలి పోవాలి అనుకుంటే పోవంట. అసలు అది ఆ పోగొట్టుకోవాలన్న తపన నీకుంటే మనం అంట భగవంతుడి భక్తుల భగవంతుడికి చేసిన లీలలు, భగవంతుడు చేసిన లీలలు అంటమ్మ, కథలంట. అసలు ఆయన భక్తుల్ని ఎలా అనుగ్రహించాడు అవి చదవమన్నారమ్మ నాన్న. అంటే ఈ వ్యాసమహర్షి వ్యాసమహాముని ఒక మాట చెప్పాడమ్మ, మహాభారతాన్ని రాసి నేను తృప్తి పడలేదు, భాగవతాన్ని రాసి నేను తృప్తి పడ్డాను అన్నాడంటమ్మ ఆయన. ఎందుకంటే భాగవతంలో భగవంతుడు లేనడు, భక్తుడి ఆయన అనుగ్రహించిన విధానం, ఈ భక్తుల కథలు ఎన్ని రాసి ఆయన తృప్తిగా అయిపోయిందంటమ్మ, ఆయన నేను తృప్తి పడ్డాను అన్నాడంటమ్మ. అంటే నాన్నగారు అంటారు, ఈ భక్తులకి భగవంతుడికి ఉన్న ఈ ఈ ఇద్దరికి ఉన్న ఆ కనెక్షన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అంటే గురువుని ఎప్పుడు మీరు మీరు దేహంతో చూడకండి, గురువుతో మానసిక అనుబంధం పెట్టుకోండి, లోపల మీకు భగవంతుడు అసలు ఎలా ప్రేమించాలంటే, మీ ఇంట్లో పిల్లల్ని మీరు ప్రేమించమని చెబుతున్నారా ఎవరన్నా మీకు, మీ భర్తను ప్రేమించమని, మీ మనవరాలను ప్రేమించమని, మీ పిల్లల్ని ప్రేమించమని వాళ్ళని ఎవరిని అడుగుతున్నారా, మిమ్మల్ని ఏమన్నా అడిగితే కానీ మీరు ప్రేమిస్తున్నారా, లేకపోతే మీరు సహజంగా ప్రేమించేస్తున్నారా, కానీ మనం సహజంగానే ప్రేమించేస్తున్నాం కదా, అలా గురువుని ప్రేమించాలన్నారు నాన్నగారు. అప్పుడు అలా ప్రేమ అలా మనం గురువుని కనుక ప్రేమిస్తే గురువు మన హృదయంలో ఆ సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసుకున్నమ్మా, మనని అక్కడ లాక్కెళ్ళిపోతాడమ్మా. బయట గురువు మనల్ని అన్ని బోధించేసి మనకు కొండలాగా కుమ్మరిలాగా కొండలని కొట్టినట్టు కొట్టేసి కొట్టేసి లోపల పంపించేస్తే లోపల ఉన్న ఆయన మన తీసుకుని మనకి అనుగ్రహించేస్తాడు కదమ్మా. ఇంతకన్నా అసలు మనకి ఈ ఈ ప్రపంచం మీద మనం మన ప్రపంచంలో మనం వచ్చిన పని ఇంకోటి లేదనిపిస్తుంది నాకు. అసలు మనం ఇంకేమున్నాయి, మనకి ఇంక ఏం పనులు ఉన్నాయి, అన్ని ఆయన ఉండగా అన్ని చేసి వెళ్ళిపోయారు ఆయన, మాకు అసలు ఏమీ లేవు. నాకు అనిపిస్తుంది భగవంతుణ్ణి కోరుకోవాలంటే ఏం కోరుకుంటాము, భక్తి. ఆయన నాన్నగారు ఒకసారి చెప్పారు, అమ్మా భగవంతుణ్ణి మీరు మీ కోరికలు కోరుకోవటం కాదు, ఆ కోరికలు ఏం కోరుకుంటారు, మీకు ధనము సంపద ఇలాంటివి ఎన్ని ఎన్ని వచ్చినా భక్తితో సరిపోద్దామ్మా అన్నారు. భక్తిని మించిన ధనం ఉందా, భక్తిని మించిన సరస్వతి ఉందా అన్నారు నాన్నగారు. అసలు భక్తిని మించిన ధనం ఉందా, భక్తిని మించిన సరస్వతి ఉందా అంటే అసలు మీరు భక్తిని మించిన, మీరు ఇప్పుడు ఏ భక్తుల చరిత్ర చూసానమ్మా, ఏ భక్తుడు కూడా ఇంతవరకు చరిత్రలో వారి కామిని కాంచనాలకు ఎప్పుడు దూరంగానే ఉన్నారమ్మా. భక్తుడు అనగానే వాడికి ఎలాంటి స్థితి వచ్చేస్తుందంటే లోపల ఒక వైరాగ్యం ఉంటుందమ్మా. అది ఎలాంటి వైరాగ్యం, అది ఏదో శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం కాదు, విచక్షణతో కూడిన వైరాగ్యం ఇచ్చేస్తాడమ్మా గురువు. ఇక్కడ ఎలా అంటే ఏది విడదీసుకుంటాం, అసలు ఏది అబద్ధం, ఏది నిజం, ఏది నేను. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి అని బంకించని చటర్జీ ఒకసారి రామకృష్ణుని అడిగితే, ఈ నేను 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 అంటున్నావు కదా, నువ్వు దేవుడు ఉన్నాడు నేనంటున్నాడు, దేవుడు లేననేవాడు నేనంటున్నాడు, ఈ నేను 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 అనేవాడు నేను కాదు అని తెలుసుకోవటమే జ్ఞానం అని ఒక్క మాటలో సమాధానం చెప్పాడమ్మా. అంటే ఈ అర్థం ఏంటి, ఇక్కడ మనం ఈ దేహాత్మ బుద్ధిని వదిలేస్తే, ఈ నేను నేను అని మనం తలపెట్టుకోవటం వదిలేసి నువ్వే 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 అన్ని నువ్వే చేసావు అన్ని నువ్వే చేసావు అనుకుని భగవంతుడిని అనుకుంటామంటే ఇంకా మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం కదా. ఎంత కష్టపడవసరం లేదు, మనం కష్టపడకుండా వెళ్ళిపోతాము అన్నారు నాన్నగారు. ఎందుకంటే ఈ మాట చెప్ నాన్నగారు ఒకసారి ఒక మాట చెప్తూ అన్నారమ్మా, మీరు ఈ సాధన పేద ఎక్కువ కష్టపడిపోతున్నారు, కష్టపడకుండా నేను నాన్నగారు అన్నారు నేను చెప్పా కదా, మీకు కష్టపడకుండా మిమ్మల్ని అవతల వడ్డు తీసుకెళ్ళిపోతాను అనేవారు నాన్నగారు. అలాగే ఇమ్మ ఈ భక్తుడు గురించి, భక్తుడి యొక్క విశ్వాసం ప్రేమ భక్తి సంపూర్ణంగా ఉంటే ఆ గురువు అనుగ్రహం ఎలా ఉంటుందో నాన్నగారు ఒక మాట చెప్పారు ఒకసారి. అమ్మా ఆచార్యుల వారికి నలుగురు శిష్యులు ఉండేవారు కదా, వాళ్ళు ఒకడికి కొంచెం ఎలా అంటే అవగాహన తక్కువ ఉండేది, అంటే మిగతా ముగ్గురు బాగా తెలివిగా ఉండేవాళ్ళు. కానీ ఇతని ఒకరోజు వాళ్ళ క్లాస్కి వచ్చి కూర్చున్నారమ్మా. కూర్చుంటే ఈయన ఆ శిష్యుడి కోసం ఎదురు చూస్తున్నారు, తోటకాచార్యుడు అమ్మా పేరు. ఎదురు చూస్తుంటే వీళ్ళు అంటారు, ఎందుకండి మీరు ఆడి కోసం చూస్తున్నారు, మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్, మీ టైం దండగా మా మీరు వదిలెట్టేయండి, వాడు వచ్చినాడు అర్థం చేసుకోలేడు, మీరు చెప్పేది చెప్పేసేయండి అన్నారు. గురువు ఒక్కసారి అని స్మరించుకున్నారంట, మా లోపల హృదయంలో చూశారంట వాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు. వాడు గురువు గారి బట్టలు పిండి ఆరేస్తున్నాడంటమ్మ బావి దగ్గర. గురువుకి వీళ్ళు ఇలా అంటుంటే ఆ శిష్యుడి మీద ఏంటో ఒక విధమైన ప్రేమ పొంగి పొరిలిపోయిందంటమ్మ. ఆ ప్రేమ ప్రవాహం వాడికి ఎలా అంటే, వాడు ఆ పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు కవిత్వం ఒళ్ళు వేసుకుంటూ వచ్చేసాడంటమ్మ. గురువు గారు ఆ రోజు చెప్పబోయే పాఠాన్ని ఆ తోటకాచార స్తోత్రం అని ఆ స్తోత్రాన్ని ఒళ్ళు వేసుకుంటూ వచ్చేసాడంటమ్మ. అంటే నాన్నగారు ఈ మాట చేస్తూ, గురువు అనుగ్రహించాలనుకుంటే గురువు మీ నుంచిన వాళ్ళు లేవకుండా మీకు జ్ఞానం వచ్చేస్తని చెప్పేవారు కదమ్మా నాన్నగారు. అసలు త్యాగరాజు గురించి ఎలా చెప్పేవారు నాన్నగారు, త్యాగరాజు ఎలా అనేవాడంటే, ఆయన తను తాను కాదని తెలిసిన వాడికి జపమేలా తపమేలా యోగాలేలా అనేవాడంట. నాన్నగారు ఆ మాట చెప్తూ, ఓ రామా, ఓ శ్రీరామా, దశరథ రామా, జానకీరామా నాన్నగారు అంటాం, తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేళ తపమేళ యోగాలేళ అన్నారంటమ్మ. అసలు అంటే ఆ స్థితి పొందిన వాడికి ఇంకా ఏం కావాలమ్మా, ఆయనకి నిధి చాలా సుఖమా అని చెప్పి ఆయన మనసునే అడుగుతాడు త్యాగరాజు. నువ్వు మనసా నువ్వే చెప్పు, రాముని సన్నిధి నీకు ఇష్టమా, ఈ నిరిచాల సుఖమా, రామ సన్నిధి సుఖమా అని చెప్పి పాడతాడు కదమ్మా. అసలు నాకు అనిపిస్తుంది, అసలు ఈ భక్తిని మించిన ప్రపంచంలో ఏ రాసి పోసినా, పాండిత్యం రాసిపోయి, ధనం పోయి, గంగ ఏది రాసి పోసినా దాంతో సరిపోయేది ఏమన్నా ఉందా? గురువుతో సరిపోయేది ఏమన్నా ఉందా? ఆయన్ని పొందటం కన్నా మనం ఇంకా కావాల్సింది ఏమన్నా ఈ ప్రపంచంలో ఉంటుందా అనిపిస్తుంది అమ్మా. మనకి మనం నాన్నగారు మాట చెప్పేవారు అమ్మ, నిద్ర గురువు చేసే పని ఎలా ఉంటుందంటే, మనకి ఏనుగు నిద్రపోతుంది అనుకో అమ్మ, ఆ నిద్రపోయే ఏనుగు కళ్ళలోకంట సింహం వస్తే దానికి వెంటనే మెలకు వచ్చేస్తుంది కదా. అలా మన అజ్ఞానం అనే నిద్రలో ఉంటే అసలు గురువు అంట సింహంలాగా మనం జ్ఞానంలో రావటానికి ఉపయోగపడతాడంటమ్మా. గురు అనుగ్రహం అంత బలంగా ఉంటుందంటమ్మా. మరి నాన్నగారు ఈ మాట చెప్తూ ఒకసారి అంటున్నారు, కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా ఫలం పత్రం పుష్పం తోయం అని. అంటే నువ్వు ఫలాలు ఎందుకు తీసుకుంటున్నాడు ఆయన ఫలం పత్రం పుష్పం సోయం? అంటే ఆయనకి ఏమన్నా లేవమ్మా? ఆయన అన్ని సృష్టించాడు, ఈ ప్రపంచంలో సృష్టి అంతా ఆయనది, ప్రతి పువ్వు ఆయనది, ప్రతి పండు ఆయనది, అన్నీ ఆయనది, మిమ్మల్ని ఏమని ఎందుకు అడుగుతున్నాడమ్మా? నాన్నగారు అంటాం, భగవంతుడైనా గురువైనా మన దగ్గర పుష్పాలు పండ్లు స్వీకరిస్తున్నాడంటే ఆయన అంటే ఎంతో ప్రేమగా తీసుకుంటాడంట గురువు మనం ఇచ్చే పండ్లని, మనం ఇచ్చే వాటిని. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ హృదయాన్ని నాకు ఇచ్చేస్తారు కదా అనుకుంటారంట గురువు. అంటే ఇంత ప్రేమ చూపించి ఇంత ప్రేమలో కరిగిస్తుంటే మనం మన హృదయాన్ని ఆయనకి ఇచ్చేయలేక ఇంక ఎక్కడ ఉంటుందమ్మా హృదయం అని, మన మనసు అనేది ఎక్కడ ఉండిపోద్దమ్మా, ఇంకా లోపల శేషంగా ఉండిపోద్ది అంటారా? అది ఎలాగోలా కరిగించేస్తారు నాన్నగారు, మనసుని మనో నాశనం చేసేస్తారమ్మా. అది సద్గురువు చేసే పని అదే కదమ్మా, ఇంకంతకన్నా ఏంచి మన అనుగ్రహించినట్టు అదే కదా చేసే పని నాన్నగారు. ఈ పుష్పాలు పూలు పండ్లు ఎందుకు తీసుకుంటున్నారు అనే దానికి నాన్నగారు ఆ మాట చెప్తుంటే నాకు చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా. అక్కడ ఒకసారి అమ్మా నాన్నగారు శ్రీనగర్ కాలనీలో, మా అబ్బాయి అక్కడ మాదాపూర్లో ఉండేవాడు, మార్నింగ్ 6కి నాన్నగారు దర్శనానికి వెళ్ళటానికి నేను బాబుని తీసుకెళ్ళమ్మా, మా అబ్బాయిని తీసుకెళ్ళమని అడిగాను. సరేనమ్మా బండికి ఇచ్చుకొని తీసుకొస్తున్నాడు. నాకనిపించింది నాన్నగారికి పళ్ళు తీసుకెళ్ళట్లేదు బాబు, పళ్ళు తీసుకెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాను అన్నాను. అంటే అన్నాడు మా అబ్బాయి, అన్నాడు అవునమ్మా మరి అమ్మాజీ గారు వచ్చారని పొద్దున్నే షాపులు తెరిచి కూర్చుంటారు, నీకు పళ్ళు ఉంటాయి అన్నాడు. నేను ఇంకేం మాట్లాడలేదు, ఇద్దరం కలిసి అలా బండి మీద ముందుకు వెళ్తుంటేనమ్మా ఎదురుగా పెద్ద పళ్ళు నిండా పెట్టుకుని బండి ఎదురొచ్చిందమ్మా. ఇంకా మా అబ్బాయి బండి ఆపేసి స్టాండ్ వేసి రెండు చేతులు పెట్టి నమస్కారం పెట్టి కొనుక్కోమ్మ ఇల్లు అన్నాడు. అంటే అక్కడ ఏంటి, నాకు లోపల గురువుకి సమర్పణ ఎందుకమ్మా? పళ్ళు ఆ పళ్ళు ఆయన ఏం తీసుకుంటారమ్మా, నాన్నగారు తింటారా? లేదు కదా, అన్నీ మళ్ళీ మనకే ఇచ్చేస్తారు, అందరికి ఇచ్చేస్తారు. కానీ అక్కడ ఏంటి, గురువుకి సమర్పణ ఇల్లు ఒట్టి మనం నాన్నగారు భగవాన్ అనేవారు ఏమీ తేలదంటారు ఏంటి, నేను తీసుకొచ్చారు కదా ఆ నేను చాలు నాకు ఆహారం అనేవారు భగవాన్. ఏమి తేకుండా వచ్చాం స్వామి అంటే నాన్నగారు కూడా అలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ నాకు ఆ తలంపు వచ్చింది, ఎందుకో నాన్నగారి దగ్గర పళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏంటి ఆ పళ్ళు, మన దగ్గర ఉన్నసేపు అవి పళ్ళేనమ్మా, నాన్నగారి చేతికెళ్ళి మళ్ళీ తిరిగి మనకు వచ్చేసరికి ప్రసాదం అయిపోతుంది. అది అంటే నాన్నగారి చేతి ద్వారా ప్రసాదం అందుకోవటం మనకిష్టం, అందుకు పళ్ళు సమర్పించిన అంటే ఆయన ప్రసాదం. ఏంటి ఆయన ప్రసాదం అంటే వేరే ఏం కాదమ్మా, అనుగ్రహమే. అక్కడ అనుగ్రహమే మనకు అలా అందజేసేస్తున్నారమ్మా, అనుగ్రహం అలా ఆ రూపంలో ఇచ్చేవారు నాన్నగారు. ఇలా నాన్నగారు మనని ఈ ఆధ్యాత్మికంలో మీకు సాధన చేయకుండా మిమ్మల్ని దాటించడమే కాదమ్మా, భౌతికంలో కూడా మనని ఏ మాత్రం కష్టపెట్టకుండా మనకు వచ్చే సమస్యల్ని మనకు వచ్చే కష్టాలని ఆయన ఎలా కాపు కాసేవారో మనందరికీ అనుభవమే అమ్మా. నేను అన్ని చాలా వరకు నా అనుభవాలు చెప్పేశాను, కానీ ఒకటి రెండు చిన్న చిన్న ఒకటి ఉంది అది అలాంటి ఒక్కటి చెప్తానమ్మా. నేను నాన్నగారికి అప్పుడు కాఫీ తీసుకెళ్లే రోజులమ్మా, నాన్నగారు తెల్లవారుజామున నాన్నగారి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి కాఫీ తీసుకెళ్ళాలి. ముందు రోజు రాత్రి ఫోన్ వచ్చిందమ్మా, ఫోన్ వస్తే అప్పటికి వారం రోజుల నుంచి నేను సిక్ అమ్మా, ఫీవర్, చాలా సీవియర్ ఫీవర్ వచ్చింది. ఆ రోజే కొద్దిగా పచ్చం పెట్టింది అమ్మ, మా అమ్మ కూడా వచ్చారు నా హెల్ప్ కోసం. ఫోన్ వచ్చింది కానీ వాళ్ళకి నేను చెప్పలేదు జ్వరం అని. తెల్లవారుజామున లేసాను వెళ్ళటానికి. వెళ్ళి నాన్నగారికి కాఫీ పెట్టుకుంటాక నేనే, మా అమ్మ కలుపుతానంటే కుదరదు, నేనే కలుపుకోవాలన్నాను, నేనే కలుపుకున్నాను. వెళ్తుంటే అమ్మ అంది, నీరసంగా ఉన్నాగా తోడు వస్తాను అమ్మ. సరే రా అమ్మ అన్న. ఇద్దరం కలిసి ఆటోలో వెళ్ళాము. ఆటోలో దిగేసరికి ట్రైన్ వచ్చేసింది, అనౌన్స్మెంట్, ట్రైన్ వచ్చేసిందని అనౌన్స్మెంట్ వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ వినపడలేదు. నేను లోపలికి వెళ్తా ఎలా అనుకుంటున్నానంటే, అప్పట్లో ఎస్కలేటర్లు లేవు, ఎస్కలేటర్లు ఉండేవి కదా అప్పట్లో, మెట్లు ఎక్కటమే. తండ్రి ఇంత నీరసంగా నా అయ్యో ఎక్కడ బండి వచ్చేసింది, నాన్నగారికి కాఫీ లేట్ అయిపోతుంది, నేనేమో ఫాస్ట్గా నడవలేను, ఇప్పుడు మెట్లు ఏ ప్లాట్ఫామ్కి వచ్చిందో నెంబర్ ఏమో వినపడలేదు అని హడావుడిగా నెంబర్ 1కి స్పీడ్గా నడుచుకుంటే వెళ్తుంటానమ్మా, ఎదురుంగా నాన్నగారి కోచి రామచంద్రరాజు గారు చేపెట్టి ఇలా పిలుస్తున్నారమ్మ నన్ను, అమ్మాజీ ఇక్కడ ఉన్నామని. అసలు ఒక్క 4 అడుగులు కూడా అటు ఇటు వేయలేదమ్మ. నేను దిగాను ఆ స్టేషన్లో లోపలికి, 1 అడుగు పెట్టాను, ఎదురుగా నాన్నగారు కోచమ్మ. అసలు తండ్రి ఇంత కూడా కష్టపెట్టకుండా నన్ను ఎదురుగా నువ్వు వచ్చేసి నాకు నిలబడి కాఫీ తాగటాక రెడీగా అక్కడ ఉన్నారు నాన్నగారు. ఎదురుగా భోగి నాన్నగారికి కాఫీ ఇచ్చి కాసేపు కూర్చుని వచ్చేటప్పటికి ఎలా వచ్చానమ్మా వెళ్ళేటప్పుడు నీరసంగా ఉంది, కానీ నాన్నగారిని చూసిన ఆనందంలో ఆ అనుగ్రహంలో అసలు తిరిగి వచ్చేటప్పుడు ఆ నీరసం పోయింది, ఏంటో ఉత్సాహం వచ్చేసింది. మా అమ్మ అంటుంది, ఏం నాన్నగారిని చూడంగానే నువ్వు ఆ నీరసం ఎక్కడ ఎక్కడికెళ్ళిపోయింది అని అడిగింది అమ్మ నన్ను. అంటే గురువు యొక్క అనుగ్రహం, అసలు ఆయన అనుగ్రహించేటప్పుడు అమ్మ నిజంగా ఆయన చూపు పడితే చాలమ్మా, ఇంకేమొద్దు అనిపించేది. అమ్మ ఎంతోమంది మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదేదో సమస్యలు, ఏయో బాధలు, ఏయో ఏయోటి మోసుకుని ఆ ఏలాడే మొహాలతో లోపలికి వెళ్ళేవాళ్ళం కదా నాన్నగారి దగ్గరికి. కానీ ఆ బయటకు వచ్చేసరికి అందరూ ఎలిగిపోయే మొహాలతో బయటకు వచ్చేసేవాళ్ళం ఏంటి అని అనిపిస్తుంది నాకు. ఎందుకు అక్కడ ఆయన శాంతి తరంగాలు, కాంతి తరంగాలు మనకి అలా వచ్చేసాయమ్మా. వచ్చేసి ఏం చేసాయి, అసలు మన సమస్య ఏంటో అక్కడ చెప్పంగానే సగం అసలు సమస్య వెళ్ళిపోయేది మనలోంచి. ఎందుకంటే అక్కడ టేక్ ఇట్ గ్రాంటెడ్ అండి, మా ప్రతిదీ నాన్నగారు మనకు టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోయారమ్మ, మనకి అసలు ప్రతిదీ ఆయనకి అప్పచెప్పేసుకున్నాను. అంటే నాన్నగారు నాకు అనిపించిందమ్మా, విష్ణు భక్తులంట గుడికి వెళ్తే నువ్వు బాగున్నావా, నీ ఆరోగ్యం బాగుంటుందా, నీకు ఎక్కువ మంది జనం వచ్చేస్తున్నారా, నీకు దిష్టి తగులుతుందా, నీ కొబ్బరికాయ కొట్టమని అడుగుతారంట అమ్మ. కానీ మనమేంటి, నాకు అనిపించేది తండ్రి దగ్గరికి వెళ్ళి మనమేంటి అన్ని మన ఎన్ని చెప్పేసి వచ్చి ఆయనకి అంటించేసి వస్తున్నామే, ఆయన క్షేమ సమాచారాలు ఎంత అడుగుతున్నాము, నాన్నగారు బాగున్నారా అని ఒక మాట అడుగుతాం. అమ్మ ఇలా ఉంది అంటారు. అంతేగాని ఎవరికి వాళ్ళు మన కష్టాలు ఆయన చెప్పటమే, ఏదంటే అన్నిటినీ ఆయన స్వీకరించారమ్మా. అందరినీ అసలు ఎవరినైనా సరే అనుగ్రహించకుండా బయటికి పంపించారా ఏ రోజు ఆయన? అసలు అనుగ్రహించి మనకి లోపల చిన్న తలంపు వచ్చిందనుకో, అమ్మ బాధ వచ్చిందనుకో, అది ఆయన తీర్చేసి బయటికి పంపించేవారు. ఒకసారి ఇలాగే శివరాత్రి, నాన్నగారు శివరాత్రి ఆ రోజమ్మ నేను వేరే వాళ్ళతో కలిసి నాన్నగారి దగ్గరికి వెళ్ళాము. కొంచెం లేటుగా వెళ్ళాము, నాన్నగారికి పాత పూజ చేసుకుంటున్నారు. మీ లోపలికి వెళ్ళాము, వేరే వాళ్ళు పాత పూజ చేస్తున్నారమ్మా, ఎవరో అక్కడ కూర్చుని ఉన్నారు. సరే వాళ్ళందరూ పాత పూజ చేసినాక పూలు వేస్తున్నారమ్మా అక్కడ కొంతమంది. నేను అక్కడ నుంచి ఉన్నాను, నాకు కూడా కొంచెం పూలు ఇవ్వండి అన్నా. అంటే ఎవరో లేరు మన మొత్తానికి భక్తులు ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళు అందరూ వేసేసారులేండి, వాళ్ళు చేసుకుంటున్నారులేండి అన్నారు. సరే అని కామ్గా అలాగే చూస్తుంటేనమ్మా ఒక 5 నిమిషాలు అలా నుంచిన తర్వాత ఇలా పూజ అయిపోయిందమ్మా. వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక బల్లిపాడు భక్తులు నాన్నగారి పాత పూజ చేయటాక లోపలికి వస్తున్నారు. నాన్నగారు ఏం చేశారు, ఇట్లా నన్ను పిలిచారమ్మా, చెయ్యి ఊపి పక్కన కూర్చోబెట్టిని, ఎలా వచ్చావు అని అడిగారు. నేను ఇలాగా వాళ్ళ కార్లో ఇలా వచ్చాను నాన్నగారు అని చెప్తున్నాను. పక్కనే కూర్చోబెట్టుకున్నారు, కాళ్ళ దగ్గర పక్కన ఉన్నారమ్మ. ఈ బల్లిపాడు భక్తులు పాత పూజ చేయటాక వచ్చారమ్మా. వాళ్ళతో పాటు నాన్నగారు కాళ్ళు కడుక్కోవటం, ఆయన ఆయన కాదాలు కడిగానమ్మా, ఆయన పాదాలు తుడుచుకున్నానమ్మా, పూలతో పూజ చేస్తా. అసలు అమ్మా ఎంత నాకు ఎంత ఆనందం వచ్చేసిందంటే, తండ్రి పూలు వేసుకుంటాం అనుకుంటే ఇవ్వలేదు, నీ మనసులో నేను మనసు బాధపడిందేమో అని నువ్వు నన్ను ఇలా తీసేసావు మళ్ళీ ఈ బాధని, వెంటనే తీసేశారు. అసలు క్షణం
సో స్వీట్ అండి.
అసలు క్షణం అమ్మ వెయిట్ చేయాలి నాన్నగారు 5 నిమిషాల్లో.
అంటే అందుకే అండి నమ్ముకుంటే సొమ్ము అన్నది.
అవునమ్మా అది అది 100% కరెక్ట్ అమ్మా. అంటే నాకు ఆ లోపల ఆ రోజు అలా ఉండిపోయేది కదమ్మా, లేకపోతే ఆ భావన అయ్యో
అలాంటి ప్రతి ఒక్కళ్ళ అనుభవంలో ఆయన అలాగా హృదయం నింపేసేవారండి. చిన్న తలంపు మనకి ఏదన్నా ఆయన పట్ల చేయాలి అనిపిస్తే అది మనకి ఒక తలంపు వస్తే అది 1000 రెట్లు నెరవేర్చేవారనమాట.
అసలు అది దానికి అసలు మన మన ఎంత తృప్తిపరిచేవారమ్మా మనని, మళ్ళీ అలా మనం వెళ్ళి తిండేది కాదే. నాన్నగారు విజయవాడ పుష్కరాలకు వచ్చినప్పుడు ఒక మాట అన్నారమ్మా మీటింగ్ దగ్గర, మేము ఇష్టం ఉండి వచ్చామా విజయవాడ, ఈ రెడ్డి గారికి మాట ఇచ్చాము పోషించుకుంటాకు వచ్చామన్నారు. కానీ ఇంకోటి అంతర్గతంగా ఇంకోటి ఉందమ్మా, కూతురికి 2 సంవత్సరాల క్రితం ఎప్పుడు 4 సంవత్సరాల క్రితం కూడా మాట ఇచ్చారమ్మా, 2 రోజులు మీ ఇంట్లో ఉంటానమ్మా అని. ఎప్పుడో అంటే నాన్నగారు అంతర్గతంగా ఆ మాట కూడా తీర్చుకుని వెళ్ళారమ్మా, రెడ్డి గారికి ఇచ్చిన మాట పోషించుకోవటం కాదమ్మా, అంతర్గతంగా ఇంకో మాట ఉన్నది. కూతురు ఇంట్లో 2 రోజులు ఉంటాను, 2 రోజులు మీ ఇంట్లో ఉంటానమ్మా నాకు వాగ్దానం చేశారమ్మా నాన్నగారు. రెడ్డి గారి మాట పోషించుకుంటాకు వచ్చామమ్మా అన్నారు నాన్నగారు, ఇష్టం లేకపోయినా రెడ్డి గారి మాట పోషించుకుంటాకు వచ్చానమ్మా అన్నారు. నాకు వెంటనే లోపల నుంచి, తండ్రి నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసులే, నువ్వు నాకు ఇచ్చిన మాటను తీర్చుకుంటాకు వచ్చావు అనుకున్నానమ్మా
నేను.
అంత స్వీట్ అమ్మా, అంత స్వీట్ అమ్మా. అసలు ఏది ఏది మాట్లాడుకున్నా, ఏది తెలుసుకున్నానమ్మా, అసలు ఏమి స్వీట్నెస్ అమ్మా, ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇది అండి, ఎవరమ్మా ఈ నాన్నగారు, ఏంటమ్మా ఈ ఆనందం మనందరికీ. అసలు అసలు నాకు అదే అనిపిస్తుంది అమ్మా, మనకి గురువులు గురు సాంప్రదాయం ఉందన్నమాట వాస్తవం కదమ్మా, మరి మొదటి నుంచి కూడా.
అవును అవును,
రాముడు పూర్ణావతారం అమ్మా, కృష్ణుడు పరిపూర్ణావతారం, కానీ రాముడికి వశిష్ఠుడు గురువు ఉన్నాడు, కృష్ణుడికి గురువు సాందీపుడు ఉన్నాడు. మళ్ళీ ఆచార్యుల వారికి కూడా నాన్నగారు చెప్పేవారు గోవింద భగవత్పాదులు ఉన్నారని, మరి అందరూ సర్వజ్ఞులనమ్మా. మరి రమణ మహర్షి గారికి కూడా బాహ్యంగా గురువు లేకపోయినా మరి అరుణాచలేశ్వరుడే గురువు కదమ్మా. అంటే అసలు ఏది ఎవరైనా, ఎందుకంటే ఈ గురు సాంప్రదాయాన్ని అలా పోషించడం కానీ, గురు శిష్యుడు వాడు తరించాలంటే గురు పాదాలు తప్పించి ఇంకొకటి లేదమ్మా ఈ సృష్టిలో, ఇంకొకటి లేదు. గురువు పాదాలు తప్పించి, గురువు యొక్క అనుగ్రహం తప్పించి, గురువు చూపు తప్పించి, గురువు మాట తప్పించి మన ఎవరిని మన ఎవరిలో నిర్మాణ స్థితికి వెళ్ళలేమమ్మా. నిర్మాణ స్థితి వెళ్ళాలంటే అది అది అంత ఈజీ కాదు కదమ్మా, అది దాన్ని దాన్ని ఏం చేయాలి, దాన్ని పట్టుకోగలాలంటే అసలు మనకు అసలు ఆలోచన రావటానికి కారణం నాన్నగారు.
అవును అవును,
అసలు అసలు మనకు తలంపు ఇప్పుడు ఈ జిజ్ఞాస రావటం, ఈ జిజ్ఞాస రావటం అంటే నాన్నగారు అన్నారు జ్ఞానానికి పెట్టుబడి టు నో అన్నారు, టు నో తెలుసుకోవటం. అసలు తెలుసుకోవాలనే కాంక్ష కూడా నాన్నగారు కల్పిస్తేనే వచ్చిందమ్మా, నాన్నగారు కల్పించారు కాబట్టే మనందరికీ అసలు ఏంటి ఇది, దీన్ని నాన్నగారు అంత అందంగా చెప్పారు. ఒక సత్పురుషుడి దగ్గర కూర్చుంటే ఇంత వైభవంగా ఉంది, ఆయన మాటలు ఇంత అందంగా ఉన్నాయి, ఇంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నానే, మనం ఈ స్థితి పొందాలే, మనం ఇది అసలు ఇది ఇదే కదా ఫైనల్ జీవితానికి గమ్యం అంటూ ఏమన్నా ఉంటే అంటే ఇది ఒక్కటే కదా అని అనిపించేది కదమ్మా మరి మనకు. అసలు నాకు అది అనిపిస్తుంది అసలు గురువు అనుగ్రహంలో మనకి ఇంక ఏముంటుందమ్మా. నాన్నగారు ఒకసారి వాసాశ్రమం పీఠాధిపతి వచ్చారమ్మా అప్పుడు ఒకసారి, ఆయన పేరు పాత టైంలో శివరామ గారు అమ్మా, ఆయన ఇంత అంతముందు పేరు శివరామ గారు, తర్వాత వ్యాసాశ్రమం పీఠాధిపతి అయినాక ఏదో పేరు మార్చారమ్మా. నాకు సరిగ్గా గుర్తులేదమ్మా, ఏదో జ్ఞానానంద స్వామి ఏదో పేరు పెట్టారమ్మా. తర్వాత ఆయన నాన్నగారు పుట్టినరోజుకి వచ్చారమ్మా జిన్నూరు, ఆయన వ్యాసాశ్రమ పీఠాధిపతి అయిన తర్వాత వచ్చారమ్మా. ఆయన మన నాన్నగారి పుట్టినప్పుడు ఒక పావు గంట ఆయన ప్రవచనం కూడా చెప్పారమ్మా ఆయన. ఆ రోజు నాన్నగారు శివరామ గారిని అంతకుముందు శివరామ గారు ఆయన మాటలో చెప్పారమ్మా, నేను నాన్నగారిని ఒకసారి అడిగానండి, నాన్నగారు నేను మీ దగ్గరికి వచ్చి ఉండిపోతాను, మీ సేవ చేసుకుంటాను అని అడిగారంట ఆయన. నాన్నగారు అన్నారంట, మీరు వ్యాసాశ్రమం వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి, మీ అన్నయ్య పరిపూర్ణానందకి సహాయం చేయండి అని చెప్పారంట. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత నాన్నగారు చెప్పారంట, ఈయనకి కాషాయం, నువ్వు కాషాయం తీసుకోమని చెప్పారంట, నాన్నగారే చెప్పారని కూడా చెప్పారు ఆయన అని చెప్తూ ఆయనమ్మ ఆ రోజు నాన్నగారి దగ్గరికి వచ్చారమ్మ. వచ్చి నాన్నగారికి పెద్ద అట్టిపళ్ళు, పెద్ద అస్తం అమ్మ. ఇంకా ఒక నాన్నగారు ఒక పావు గంటలో మీటింగ్కి బయలుదేరతారమ్మా, ఒక 20 నిమిషాల్లోను. మీటింగ్ బయలుదేరబోయే టైంలో ఆయన వచ్చారమ్మా. నేను కూడా ఆ టైంలో నాన్నగారు బయలుదేరే ముందు నాన్నగారిని ఒక ఒక మాట కలుసుకోవాలని వెళ్ళానమ్మా. ముందు దర్శనం అయిపోయిందమ్మా, మళ్ళీ ఆ టైంలో అక్కడికి వెళ్ళా. నేను అలా ఎదురుగా నాన్నగారు ఎదురుగా అటు పక్కన నుంచున్నామ్మా. వ్యాసాసనం ఆయన అటు వచ్చి కూర్చున్నారు నాన్నగారి పక్కన. ఒక పెద్ద అస్తం తీసుకొచ్చి నాన్నగారు చేతిలో పెట్టారమ్మా ఆయన పళ్ళు. వెంటనే నాన్నగారు తలుపు దగ్గర నన్ను రామ్మా అని పిలిచి ఆ చేతిలో పెడితేనమ్మా, నాకు లోపల తలంపు ఎలా వచ్చిందో తెలుసా అమ్మా, నువ్వు ఈయనలాగా అయిపోమ్మా అనిపించింది అని అన్నట్టు అనిపించిందమ్మా నాకు. అసలు నాకు భక్తులన్నా సన్యా ఎంత ఇష్టం అనమ్మా. భక్తుల కథలు విపరీతంగా చదువుతానమ్మా, నయనార్ల కథలు చదివి అసలు ఎంత ఒక్క జన్మలో ఇలాంటి భక్తిగా ఉండగలనా నేను అనుకునేదాన్ని అమ్మా చదువుకుంటూ, అంత ఇష్టం నాకు అది. భగవాన్ కూడా నయనార్ల బుక్ చదివే కదమ్మా భక్తికి అంత పరవశ్రయిపోయేవారు ఆయన. ఆ నయనార్ల జీవితం చదివి మధుర మీనాక్షి దగ్గరికి వెళ్ళి అక్కడ కన్నీళ్లు కార్చేవారంట. ఇలాంటి భక్తుడిని నేను ఒక నవ్వునా అని అలాగా నాకు ఆ వ్యాసాశ్రమం ఆయన వస్తే ఆ రోజు నాన్నగారు ఇస్తే అనిపించిందమ్మా. తండ్రి ఏదో ఒక జన్మ నాకు ఇలాంటిది ఇవ్వటానికి ఇలా ఇచ్చారా అనే తలంపు వెంటనే ఎందుకో అలా వచ్చేసిందమ్మా నాకు. ఆ తండ్రి అనుగ్రహానికి అసాధ్యం ఏముంటుందిలేమ్మా, ఏదైనా చేయగలరు ఆయన. మమ్మీ ఇప్పుడు ఈ జన్మలో చేసేయగలరు, ఈ జన్మలో చేసే ఎప్పుడైనా చేయటం చేసేస్తారు. కాకపోతే నాకు అలా అనిపించింది, ఆ థాట్ అలా ఇమ్మీడియట్గా వచ్చేసింది. అలాగే ఇంకో నాన్నగారు అనేవారు, అప్పట్లోనమ్మా మేము కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రబుల్స్లో ఉన్నప్పుడు మాట అమ్మా, స్టేషన్లో కాఫీ తీసుకెళ్తాకి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారని కొంతమంది వచ్చేవాళ్ళమ్మా వంటవల నుంచి. వాళ్ళతో అనేవారమ్మా, అమ్మాజీని మనం ధనవంతులు చేసేయాలండి అనేవారు. రెండు సార్లు ఒకసారి ఈ మాట అన్నారమ్మా, రెండోసారి కూడా ఆ మాట అంటే వెంటనేనమ్మా నాన్నగారు భక్తులు నన్ను భక్తిలో ధనవంతులు చేయండి నాన్నగారు అన్నేసరికి నాన్నగారు ఎంత నవ్వు నవ్వేశారోనమ్మా, ఒక నవ్వు నవ్వేశారు. నవ్వేసి అంటే నాకు అనిపిస్తుందమ్మా ఏ లోటు లేకుండా ధనవంతులంటే ఓ మనకి ఏంటమ్మా ధనం, అసలు ఐశ్వర్యం అంటే ఏంటమ్మా, ఐశ్వర్యం అంతా ఈశ్వరుడిది. ఐశ్వర్యం అంటే ఏంటమ్మా, ధనం కాదు, మనం ఆనందంగా సుఖంగా శాంతిగా సంతోషంగా జీవించడమే ఐశ్వర్యం అమ్మా. నాన్నగారు ధనవంతులు అవ్వటం అంటే నాకు భక్త ధనవంతులు చేయండి నాన్నగారే అంటే రెండు విధాలు నన్ను చేసేశారమ్మా, భక్తిలోనూ ఆయన ప్రేమని అలాగే కురిపించారమ్మా, భక్తిగా ఆయన అనుగ్రహం అలా కురిపించారు, భక్తి ఇచ్చారు. అంతేకాదమ్మా ఈ భౌతికంగా కూడా మా అభివృద్ధిని చూసి వెళ్ళారు నాన్నగారు. అంటే లోపల ఏదైతే మనకి తలంపు ఉందో ఆ తలంపు ఒక గురువుకే అర్థమవుతామా. ఈ తలంపు ఇచ్చేవాడు ఆయనే, తలంపు నాకు ఆ రోజు ఆ తలంపు వచ్చిందంటే అది కూడా ఆయనే కదమ్మా ఇచ్చారు నాకు అనిపించింది. నాకు అంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే మనం అసలు ఆయన తలుచుకోలేమమ్మా. ఇప్పుడు రోజు మనం తలుచుకోగలుగుతున్నా, నాన్నగారి సబ్జెక్ట్ వింటున్నామంటే మన గొప్పతనం ఏం కాదనిపించిందమ్మా.
అవును అండి, అవును. ఈ అసలు భక్తులేంటి, టీచర్స్ ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి అంటే మీరన్నట్టు నిరంతరం ఆయన మన వెనక ముందు ఆయన ఉండి.
అవునమ్మా, అవును. అసలు ఎక్కడక్కడమ్మా మనం ఈరోజు అసలు సబ్జెక్టు రోజు నిరంతరం వింటున్నామంటే, వినేటట్టు చేస్తున్నారు అంటే అది ఎవరిదమ్మా, అది ఆయన లేలా. అంటే ఈ ప్రపంచం మాయలో పడకుండా కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు మీరు మీ పని చేసుకుంటూ ఒక చేత్తో నా చేయి పట్టు నా కాళ్ళు పట్టుకోండి, మీ పని అయిపోయి నాకు నా రెండు మీ రెండు చేతులతో నా కాళ్ళు పట్టుకోండి అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నాన్నగారి ప్రవచనం వింటూ వంట చేసుకుంటున్నాం, నాన్నగారి ప్రవచనం వింటూ పనులు చేసుకుంటున్నాం, కూరలు కోసుకుంటున్నాం, వంట చేసుకుంటున్నాం, పని అయిపోయి నాకు వచ్చి ఆయన్నే చూస్తాను టీవీలో పెట్టుకుని. అంటే అదంతా ఆయన ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మనం ఏం చేయగలం అనిపించింది అనిపిస్తాం నాకు ఎప్పుడు. మనం తలుచుకుంటే మన గ్రేట్నెస్ ఎక్కడా కాదు. నాన్నగారు ఈ మాట చెప్పారు, మీరు ఈ ప్రవచనాలకు వస్తున్నారు అంటే అది మీ గొప్పతనం కాదు, మీ మీకు భగవంతుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, అది మీకు గురువు అనుగ్రహం. అది మీ మాటలు వినాలి అన్నా కూడా అందరూ వినలేరు. బుద్ధుడు చెప్పినట్టమ్మా, వాడు వచ్చి ఆ పూర్వజన్మ టెండెన్సీస్ వలన వాడు వినలేకపోయారు కదమ్మా మాటలు, బుద్ధుడు చెప్పిన మాటలు కూడా. అంటే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం లేకపోతే మనం
శ్రవణం కూడా చేయలేము.
అసలు రాదమ్మా స్మరణ అంటే, ఇప్పుడు స్మరణ చెయ్యాలన్నా కూడా అసలు ఏంటమ్మా లోపల తలంపు రావాలి కదా. అసలు నీకు నిరంతరం మనం ఈ మాయలో బతికేస్తున్నాం, అసలు అంతా మాయే కదమ్మా ప్రపంచం అంతా. అమ్మ అమ్మ తెల్లారు లేస్తే మనసు ఇన్ని చెప్పుద్దమ్మా, ఇన్ని ఆటలాడుద్దమ్మా, అన్ని ఆటల్లోంచి తీసుకెళ్లి పక్కన పడేస్తున్నారంటే నాన్నగారు అసలు నాకు ఆశ్చర్యం వేస్తామ్మా. ఆ తలంపు రాగానే ఓ నీకు ఇది అవసరమా, ఇది అవసరమా, ఇది అవసరమా అని పరీక్ష టెస్ట్ అని ఎప్పటికప్పుడు క్వశ్చనింగ్ వేస్తున్నారమ్మా ఆయన. అంటే ఈ క్వశ్చన్ వేయటం వల్ల ఏంటి మనకి, మనం ఆలోచనలు పడుతున్నాం. ఈ చెప్పటం వల్ల అమ్మా చెప్పుకోవటం ఒక సబ్జెక్ట్ వినటం వల్ల ఎలాంటి అంటే మనకి ఒక్కొక్క మాట వింటా ఉంటేనమ్మా, ఒక్కొక్క మాట నేను ఆ గురు వైభవం గురించి రాసుకుంటా ఉంటుంటే ఒక్కసారి మనసు ఆగిపోద్దమ్మా. ఏంటి అబ్బా గురువు ఇంతటి వాడా, అమ్మో గురువు అంటే ఇదా, గురువు అంటే ఇదా, ఇలాంటి గురువునా మనం మనం మనకు మన మన జీవితంలోకి వచ్చింది. అసలు మనం ఏంటి, మనం ఏం చేసామని సాధన ఈ గురువు దొరికారు, మనం ఏంటి అసలు ఈ జన్మలో నాకేం తెలియదు, మరి పూర్వజన్మలో ఏం చేసుకుని వచ్చాము, ఈయన అనుగ్రహం ఇలా దొరికింది అనుకుంటానమ్మా ఎప్పటికప్పుడు నేను. అసలు మనకి ఈ ప్రాణ ప్రయాణ సమయంలో నా అసలు ఆ మాట చెప్పిన కాడి నాకు అనిపిస్తామ్మా, ఈ ప్రాణ ప్రయాణ సమయంలో మనం తలుచుకోవాలా, మనం తలుచుకోగలమమ్మా అసలు మనం, అది మన వల్ల అవుతుందా. ఎందుకంటే నాన్నగారు అంటారు అమ్మా మరి కాన్షియస్లో ఉండిపోవటం మంచిదమ్మా, కోమాలకి వెళ్ళిపోకూడదమ్మా అన్నారు. కోమాలోకి వెళ్ళిపోతేనంటమ్మా కోమాలో మరి మరి ఉండదు కదమ్మా సృహ. కానీ నాకు అనిపించిందమ్మా కోమాలో కూడా ఆయన ఉంటారు కదా అనిపించిందమ్మా. ఈ అసలు ఆయన లేని ప్లేస్ ఎక్కడుంది, నాన్నగారు అన్నారు నీ జాగ్రత్త అవస్థలో ఉన్నది నేనే, నీ స్వప్న అవస్థలో ఉంది నేనే, నీ జ్ఞాపకం నేనే, నీ మరుపుని నేనే. నీకు జ్ఞాపకం వస్తున్నాను అండి నీకు ఇప్పుడు, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా నాన్నగారే కదమ్మా ఇస్తుంది. నాన్నగారు అంటున్నారు అమ్మా అన్ని ఇంద్రియాలు ఒక పనే చేస్తాయి, నీ నాలుక అనే జిహేంద్రియం రెండు పనులు చేస్తుంది, నోట్ ద్వారా వచ్చే మాటల వల్ల మాటలు తినే ఆహార విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రెండింటికి మీరు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తామ్మా అన్నారు నాన్నగారు. అంటే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నారు. ఎలా, మనం మాట్లాడే మాట సాత్వికంగా లేదు దురుసుగా ఉందనుకోమ్మా, దానివల్ల ఎంతోమంది విరోధులైపోతామని. అంటే మాట పరుషంగా మాట్లాడొద్దు అన్నారు నాన్నగారు. మీరు ఎదుటి ఇప్పుడు ఎదుటి వాడిని కూడా విమర్శ చేయొద్దన్నారు. విమర్శ చేసేటప్పుడు ఒక్కసారి ఆడి స్థానంలో వాళ్ళ ప్లేస్లో నువ్వుండి నువ్వెలా ఉంటావో ఆలోచించుకో అప్పుడు మాట్లాడన్నారు నాన్నగారు. అంటే ఎక్కడ మనని ట్రాక్ తప్పకుండా మన విమర్శలకి వెళ్లకుండా సద్భావంతో ఉండండి అందరినీ. అంటే ఇప్పుడు మనం ఎదుటి మనిషిని చూడంగానేనమ్మా వాళ్ళని చూడంగానే మనకి ఏం గుర్తుకొస్తుంది, వాళ్ళు ఒకప్పుడు మనకు చేసిన మంచో ఒకప్పుడు మనకు చేసిన చెడో ఆ గుణాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. నాన్నగారు ఏమంటున్నారు మీరు ఇవన్నీ చూడకండి, అంతంగా ఉన్న లోపల ఉన్న పరమేశ్వరుని మీ గురువుని, గురువుని చూసుకోండి పోనీ వాళ్ళలో నీకు నీకు ఇష్టమైన మనిషి ఎదురయ్యారనుకో వాళ్ళలో నీకు గురువుని చూసుకో, అప్పుడు నీకు మాటలు పరుషంగా రావుగా అంటున్నారు నాన్నగారు. అంటే మనకి ఇష్టమైన మనిషి ఎదురు కనపడినప్పుడు ఆ మనసు కూడా కొంచెం రియాక్షన్ వచ్చేస్తుంది. నాన్నగారు ఏమంటున్నారంటే ఆ రియాక్షన్ నుంచి నువ్వు తప్పుకో, ఆ రియాక్షన్ చూపించబాకు, అక్కడ మాటల ద్వారా చూపించబాకు. నువ్వు ఇష్టం లేదనుకో పక్కకి వెళ్ళిపో, అంతేకాని వాళ్ళని దురుసుగా ఏమి మాట్లాడద్దు. ఆ తినే ఆహారంలో కూడా యుక్తాహారం తినమన్నారు నాన్నగారు. మితాహారం యుక్తాహారం అన్నారు. ఈ కృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పాడమ్మా యుక్తాహార విహారస్య అని చెప్పాడు. యుక్తాహారం అంటే ఇప్పుడు కొంతమంది డైటింగ్లు చేస్తూ వాళ్ళు చెప్పిన ఫుడ్లు వీళ్ళు చెప్పిన ఫుడ్లు ఫాలో అయిపోతున్నారు. ఆ ఫుడ్లు అందరికి సరిపడతాయో లేదో చూసుకోవాలి కదా. మన దేహానికి ఏమి సరిపడిపోతుందో ఏమి పట్టలేదో చూసుకుని యుక్తాహారం అలా యుక్తంగా తినండి, మితంగా తినండి. విహారాలు అంటే బయటికి మనసు బయటికి వెళ్ళిపోతుంది కదా. మనసు ఎంతవరకు బయటికి వెళ్ళిపోతుందో ఆ బయటికి వెళ్ళే మనసుని మళ్ళీ మీరు తిరిగి ఎలా లోపల తీసుకొచ్చుకుంటున్నారో ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మనసు ఎప్పుడు చింతిస్తూ ఉంటుంది కదా, చింతించకుండా ఉండాలంటే ఏం చేయాలి అమ్మ? ఇప్పుడు ఏనుగు గిరాగిరా తిరుగుతుంటుంది, దాని తొండం ఒక గొలుసుతో కట్టేస్తే నిలబడిపోద్ది. అంటే మన మనసు బయటికి వెళ్ళే మనసుని గురువుకో భగవంతుడికో కట్టేసి పెట్టుకోండి, వాళ్ళ మీద దృష్టి పెట్టండి. అప్పుడేమవుతుంది, తిరిగి బయటికి తిరగకుండా లోపలికి వెళ్ళిపోతుంది. నీ లోపల ఉన్న నీ గురువుని నీ భగవంతుడినో నీకు ఏది ఇష్టమో నీ రూపమో ఏ నామమో ఏమి ఇష్టమో దాని మీద కట్టేసి ఉంచండి. అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది, జారిపోతుంది అని చెప్తే నాన్నగారు అంటున్నారు, అమ్మ మీ ఆహారం గురించి చెప్తూ మీకు ఎక్కడ దెబ్బ తగిలింది అనుకోమ్మా, ఆ ఆయింట్మెంట్ ఆ దెబ్బ తగిలిన దాని మీద రాస్తారా, మొత్తం పూసుకుంటారా? ఆ దెబ్బ తగిలిన దాని మీద రాస్తారు కదా. అలాగే నీకు నీకు ఆహారం విషయంలో కూడా నీ దేహానికి దానికి ఆకలి వేసింది అనుకోండి, ఆకలి అనేది అది రోగం. నాన్నగారు ఏం చెప్తారంటే ఈ ఆకలి అనేది కూడా ఒక రోగం అంట, దేహానికి వచ్చే ఒక రోగం అంటది. ఆ రోగానికి నువ్వేం చేయాలి? తగినంత మందు ఏమన్నా, తగినంత మందు అంటే తగినంత ఆహారం పెట్టండి. దాన్ని ఎక్కువగా తినద్దు. అతిగా తినటం వల్ల నిద్ర వచ్చేస్తున్నారు నాన్న. అతిగా అంటే తమో గుణంలోకి వెళ్ళిపోతామండి. అతిగా తిన్నా అసలు ఏమీ తినకపోయినా తమో గుణంలోకి వెళ్ళిపోతాం. అంటే అక్కడ బుద్ధుడు చెప్పిన మాట కూడా చెప్పారు నాన్నగారు. బుద్ధుడు కూడా కొన్ని రోజుల పాటు నిరాహారంగా ఉండి ఆయన తీవ్రమైన సాధన చేశాడంట. శరీరం పడిపోయే టైంలో ఇహ తప్పదని ఆ సుజాత ఇచ్చిన పాయసం తాగాడు. అమ్మ ఇక్కడ ఏంటంటే ఏదైనా కూడా అతి పనికిరాదు, అతి సర్వత్రా వజ్జయేత్ అన్నారు నాన్నగారు. అంటే అతి అనేది ఎందులోనూ పనికిరాదు. సాధన మనకి తినే విషయంలో అవు, మాట్లాడే మాటలో అవు, చేసే పనిలో అవు, ఎక్కడ అతి పనికిరాదు. అతిగా ఉండద్దు, మితంగా ఉండండి, యుక్తంగా ఉండండి. జీవించే అంటే ప్రతి క్షణం మిమ్మల్ని మీరు చూసుకోండి. విమర్శ వద్దు, వేరే వాడిని విమర్శించొద్దు. మన విమర్శించుకోమన్నారు నాన్నగారు ఎప్పటికప్పుడు. మన్ని విమర్శించుకుంటా అంటే ఇప్పుడు నాకేదైనా తలంపు వచ్చింది, వేరే వాళ్ళ మీద ఏదో కోపం వచ్చింది, వెంటనే నన్ను నేను చూసుకోమంటున్నారు. ఆ కోపం ఎందుకు వచ్చింది? అందులో నీ ఇన్వాల్వ్మెంట్ లేదా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, నీది ఎంత ఉంది, నీది నువ్వు చూసుకో. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా ఆ సప్రెస్ అవుతూ ఉంటుంది. ఇలా అమ్మా ఈ చెప్పు అసలు గురువు వైభవం అని చెప్పుకుంటా వెళ్ళిపోతే టైం సరిపోదమ్మా. విభూషా నేను ఇంకొకటి అనుకున్నాను, నాన్నగారి చాలీసా ఒకటి అది రాసుకోవటంలో కూడా ఒక అంతరార్థం ఉందమ్మా దానికి. ఏంటంటే నేను గత 25 సంవత్సరాలుగా నాన్నగారి పరిచయం కాకముందు, నాన్నగారు పరిచయం అయింది 25 సంవత్సరాలయ్యిందమ్మా నాకు. 33 ఏళ్ల వయసులో నాన్నగారి దగ్గరికి వచ్చాను, అప్పటి నుంచి నాన్నగారి సాహచర్యంలోనే ఉన్నాను. కానీ అంతకుముందు నేను కొంచెం సాయి భక్తురాలన్నమ్మ. సాయి చాలీసా నిరంతరం రోజు పాడుకునేదన్నమ్మ స్నానం చేయను. కానీ అది సాయి చాలీసా పాడుకోవటం నాన్నవైతే. అయితే నాన్నగారు దేహం వదిలేసిన తర్వాతమ్మ ఒకరోజు అలా కూర్చుని సాయి చాలీసా పాడుకుంటుంటే సడన్గా ఒక తలంపు వచ్చింది. నాన్నగారు నాన్న చాలీసా రాసుకున్నాం, నాన్న చాలీసా పాడుకున్నాం, రోజు నాన్నగారు అలా రిమెంబరెన్స్లో ఉండిపోతారు కదా, కాన్స్టెంట్ రిమెంబరెన్స్, కంటిన్యూస్ రిమెంబరెన్స్లోకి వచ్చేస్తారు అనిపించి ఏం చేశానంటేనమ్మా ఒక పేపరు పెన్ను తీసుకుని కూర్చున్నానమ్మా. అక్కడ ఒక పక్క సాయి చాలీసా, దాన్ని బేస్ చేసుకునేనమ్మా నా సొంత కవి. అంటే నాన్నగారు ఇచ్చిన మాటలు ఆ టైంలో అలాగా స్ఫురించి అలా రాయించేశారమ్మా. అంటే ఇది అసలు నాకు ఏమి చేత కదా అంటే ఒక విధంగా చెప్పండి, నాకు ఏ రోజు నేను ఏమి కథలు కూడా రాయలేదమ్మా, కావ్యాలు రాసుకోలేదు, కవితలు రావు, నాకు ఏమీ రాదు. అసలు నాన్నగారి ప్రవచనాలు కూడా రన్నింగ్ నోట్స్ రాసుకునే అలవాటు కూడా నాకు లేదమ్మా. నాన్నగారి దేహం వదిలేసిన తర్వాతే అసలు నేను నాన్నగారి వైభవం గురించి పుస్తకాలు రాసుకోవటం మొదలెట్టానమ్మా. ఆయనే తలంపిచ్చారు. అది ఎలా ఇచ్చారంటే అంకుల్ ద్వారా. అంకుల్ అడిగారమ్మా, నాన్నగారి గురించి నువ్వు ఏదైనా చిన్న పుస్తకాలు రాయి, అందరూ ప్రయాణాల్లో పట్టుకెళ్ళటానికి వీలుగా ఉండాలి, పెద్ద పెద్ద పుస్తకాలు ఉండకూడదు, చిన్న చిన్న పుస్తకాలు రాయి అని అన్నారు. అంటే నాకు నాన్నగారి మాటలు నేనే రాయాలి అనుకోగానే గురువైభవం రాయాలనిపించిందమ్మ.
ఇంకా ఎక్సలెంట్ వర్క్ అండి, అది ఎక్సలెంట్ వర్క్. ఎందుకంటే మీకు రాసిన గురువైభవం గ్రీష్మకి ఇవ్వడం, గ్రీష్మ దాన్ని మళ్ళీ అసలు ఈరోజు డైలీ కోట్స్ రాస్తున్నారు అంటే గురువైభవం పుస్తకం నుంచే అండి. అంటే ఆల్రెడీ అదే మనం ఇదివరకు అనుకున్నాం కదా, ముందు నుంచే మిమ్మల్ని ఆ గురువైభవం గురించి రాయించడం, మీరేమో నాన్నగారు చెప్పిన ప్రతి పాయింట్ బాగా హైలైట్ అయిన పాయింట్లన్నీ మీరు డైరీలో రాసుకుంటూ రావడం, దాన్ని పుస్తక రూపంలో మీరు తీసుకురావడం, నాకు గుర్తు ప్రతి సంవత్సరం గురు పూర్ణిమకి మీరు ఏదో ఒకటి నాన్నగారికి టోకెన్ కింద వేయించి భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారు. నాన్నగారు బాడీ వదిలేసిన తర్వాత కూడా 11వ రోజుకి మీరు క్యాలెండర్ ఏదో వేయించారు కదా నాన్నగారి మాటలది పుస్తకం.
అవునమ్మా.
సో అలా ఐ మీన్ భలే అంటే సమయస్ఫూర్తి, అంటే ఏ టైంకి ఏది ఎలా అది భలే చక్కగా క్రమశిక్షణగా బ్యూటిఫుల్ గా, అండ్ ఇప్పుడు ఇంత వర్క్ ముందే చేయించి ఇప్పుడు అది అందరికి అందుబాటులో చేయడం అనేది ఒక ప్రణాళిక కింద జరుగుతూ వచ్చిందండి.
అది నిజంగా ఆశ్చర్యం అమ్మా. అది నేను సంకల్పించుకుని నాకు వచ్చి రాయటం కాదమ్మా, నాన్నగారు రన్నింగ్ నోట్స్ రాసుకోవటం కాదమ్మా, ఇంటి దగ్గరకు వచ్చి అన్ని పాత ప్రవణ భాస్కర్లన్నీ తీసుకుని ఆ పుస్తకాల నుంచి గురువు గురించి చెప్పిన తీసుకుని రాసుకుని పుస్తకంలో అవి మళ్ళీ వాటిని పేరు చేసుకుని అలా అంటే ఇదంతా వర్క్ ఎవరు చేయించారమ్మా. అసలు తలంపించింది ఆయనమ్మ నాకు. చాలీసారి రాయించింది కూడా నాన్నగారమ్మ. అసలు అది ఇప్పుడు రోజు పాడుకుంటున్నానమ్మా నేను, అందరూ చాలా మంది పాడుకుంటున్నారంట భక్తులమ్మ. నాకు ఎలా తెలిసిందండి మొన్న నేను డిసెంబర్ 25న జిన్నూరు వెళ్ళానమ్మా. జిన్నూరు వెళ్ళి నాన్నగారి సమాధి దగ్గర ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఈ పాట పాడుకుని వస్తానమ్మా. అక్కడ నేను నాన్న చాలీస పాడుకుని వస్తాను. అక్కడ పాడుకుంటుంటే ఇంకొకళ్ళు ఇద్దరు పక్కన కూర్చొని వాళ్ళు కూడా పాడారమ్మా. అయిపోయినాక వాళ్ళని అడిగాను, అమ్మా మీరు రోజు పాడుకుంటున్నారా ఇది అన్న. అవునండి మేము ఇది రోజు పాడుకుంటున్నామండి, మాకు చాలా ఈజీగా ఉందండి. సాయి చాలీస పాడుకో, ఒకప్పుడు సాయి చాలీస ఉంది కదా దానిలాగా ఈజీగా ఉన్నాయండి పాడేసుకుంటున్నామండి మేము అన్నారమ్మా. అసలు నిజంగా నాన్నగారు అక్కడ నాకు ఎంత ఆనందం తీసుకొచ్చారు, ఆ మాటకి ఎంత ఆనందం వచ్చేసింది మమ్మల్ని అందరూ పాడుకుంటున్నారంటే.
అవును కదా మరి,
అంటే అసలు నాన్నగారు చాలీస పాడుకుంటుంటే అసలు నాన్నగారు కంటి ముందు నిలబడినట్టు అలా అనిపించేస్తుందమ్మా.
పాడి వినిపించండి అంటే
ఆయన వాయిపో. అది అది అదే అది అలాగే అమ్మా అలాగే.
సబ్జెక్ట్ చెప్పేశాక మీరైనా గ్రీష్మైనా ఎవరైనా ఇద్దరులో చాలీసాతో మాత్రం ముగింది కానీ ఫినిష్ చేశాక.
అలాగేనమ్మా, చాలీస పాడదామని అనుకున్నాను ఎందుకంటే నాకు బాగా ఇష్టం. అలాగే నాకు పాటలు రావమ్మా, ఇంకొక ఇంకో మాట, నాకు పాటలేమి రావు కానీ ఇది ఆయన పాడించుకున్నారు.
ఓ అంచేత
నాన్నగారే పాడించుకున్నారు.
అలాగే
భావం భావం ఆ భావంతో నేను పాడటం వల్ల ఆ భావం భావం అందులో పలికించారు నాన్నగారు.
బ్యూటిఫుల్
అది, అందుకని అది నాకు చాలా ఇష్టమైంది అనమాట. రోజు నిరంతరం నేను రోజు ఆ పాట పాడుకుంటానమ్మా. అది ఈ పిల్లలు పాడారమ్మా అరుణాచల కరుణాలయ్య. అసలు రోజుకి ఎన్నిసార్లు వింటానో ఉషా పాట.
నేను ఇక్కడ అసలు ఎలా నాకు అదే అనిపించింది, పిల్లలతో అదే అంటున్నాను. భవానీ చాలా భవానీ చాలా మంచి డివోటి, నాన్నగారి డివోటి. కొండారెడ్డి గారు రాసిన లిరిక్స్ అవి, వాళ్ళ అబ్బాయి పాడిన పాట అది. అసలు ఐ మీన్ పిక్చరైజేషన్ కంపైలేషన్ దానికి అంటే ఎంత అనుగుణంగా అంటే ఎక్సలెంట్ అండి. భలే అనిపిస్తోంది అంటే ఒకప్పుడు నాన్నగారు మనల్ని మన నెక్స్ట్ తరాలని ఎలా బ్లెస్ చేశారు, వాళ్ళు ఎంత షైన్ అయ్యి ఆయన్ని ఎంత వెలుగులోకి ఎంత అద్భుతంగా తీసుకొస్తున్నారని అసలు హృదయం పొంగిపోతుందండి ఇలాంటివి చూస్తుంటే.
అవును మామూలుగానమ్మా, మీ అందరితో ఎంత వర్క్ చేయించేస్తున్నారమ్మా? మీ అందరితో ఇప్పుడు ఆ పిల్లలు ఆ పాట పాడటం అవ్వు, మీ అందరు ఈ ప్లాట్ఫామ్ వర్క్ అవ్వు, ఇదంతా అసలు ఈ ఫ్యూచర్ జనరేషన్ ఇదంతా ఎంత వర్క్ చేస్తున్నారమ్మా?
అసలు ఎంత, అదే అనేవారు కదా, ఇప్పుడు నేను ప్రవచనాలు చెబుతున్నానంటే ఇక్కడ మీకు కూర్చున్న నలుగురికి కాదు, రాబోయే తరాలు వాళ్ళు ఇది అందుకుని వాళ్ళు పొందుతారని అనే కొత్త పాత మీటింగ్ లో అది అనేవారు గారు. కేవలం మీకోసం చెప్పడం కాదు, ఇది భావి తరాలకి ఇది మార్గదర్శకం అయ్యి వాళ్ళు కూడా పొందుతారు అని.
ఆ మాట అమ్మా భవానీతో అన్నా నేను, అమ్మా పాట రాసి మీ వారు ధన్యులయ్యారు, పాట పాడి మీ పిల్లలు ధన్యులయ్యారు, విని మేమందరం ధన్యులమయ్యామమ్మా అన్నాను. అసలు అంత బాగా మనం ధన్యులమయ్యా నిజంగా, నీ దృష్టి పడినది చాలు మాకు, ధన్యులం మేము అమ్మా. అసలు మరి ఆయన చూపు పడిన వాళ్ళం కదమ్మా మనందరం, రేపు భావిత అంటే రేపు రాబోయే జనరేషన్ అందరికి అమ్మ భగవాన్తో నడయాడిన వాళ్ళందరూ ఎలాగ మనందరికీ రిమెంబరెన్స్ లోకి వస్తున్నారో, ఇప్పుడు నాన్నగారు ఉన్న మన అనుబంధం అంతా అలాగే అవదమ్మా ముందు ముందు. ఇది అందరికీ అందరూ అలా ఎంజాయ్ చేస్తారు ఈ నాన్నగారి వైభవాన్ని. ఇప్పుడు భక్తుల అనుభవాలు మీరు ఎందుకు చెప్పమంటున్నారంటేనమ్మా, అసలు గురువు యొక్క వైభవం అంతా భక్తుల్లోనే ఉందమ్మా, భక్తుల అనుభవాల్లోనే ఉందమ్మా గురువు వైభవం అంటే. అంటే ఇప్పుడు మనమ్మ చాలా మంది చూస్తుంటాం, మనం చాలా కథలు విన్నాం, భక్తులు చాలా కష్టాలు పడ్డారు అని మనం అని మన జీవితాల్లోనూ కొన్ని కష్టాలు ఎదురైనాయి, భక్తుల జీవితాల్లో అసలు కొన్ని కొన్ని భక్తుల జీవితాలు ఏంటంటే తుకారాం అవ్వమ్మ, చక్రధారవ్వ, మన మన సతీ అందరూ సతీ సక్కుబాయవ్వు, అసలు వీళ్ళందరి జీవితాల్లో వింటా ఉంటే వాళ్ళంత కష్టపడ్డారు అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది, భక్తులు కష్టపడటం ఒకటైతే అది ఎందుకు చూపించారా అంటే నాకు అనిపించిందమ్మా, భగవంతుడు నీకు ఎటువంటి కష్టమైనా ఆయన నిన్ను చేరదీసుకుని నిన్ను ఆయన వాడుగా చేసుకుంటాడు అని భక్తులకు వాగ్దానం భరోసా ఇచ్చేసేటట్టుగా చేస్తాడు కదమ్మా అన్నిట్లోనూ. అంటే అక్కడ ఏం కనపడుతుందమ్మా, భగవంతుడి వైభవమే కనపడుతుంది, భక్తుల యొక్క కష్టాల్లో కూడా భగవంతుడి వైభవమే ఉందమ్మా, వాళ్ళకి ఆయన తీర్చిన అంటే ఇన్ని మిరాకిల్స్ అనుకోవచ్చు. ఆ మిరాకిల్ ఎవరి జీవితాల్లో మిరాకిల్స్, ప్రతి మమ్మ ఇవాళ రోజు ప్రతిదీ మిరాకిల్, మన లైఫ్లో ఏది చూసుకున్నా మనం తినే ఆహారం జీర్ణం అంటే మిరాకిల్ కాదా, మన బాడీలో ఉన్న శరీర పార్ట్స్ అన్ని పనిచేయటం మిరాకిల్ కాదా, అసలు ఏంటి ఏది మిరాకిల్ కాదు అంటే అనుకుంటే అన్ని అద్భుతాలే, సృష్టి అంతా అద్భుతాలే. మనం అంటే తీసుకునే అక్కడ అదే నాన్నగారు అంటారు కదా, మనసు పెట్టి చూస్తే అమ్మా అది మనసు, ఇప్పుడు గీతని ఊరికే చదివేయటం కాదమ్మా, మనసుని ఇవ్వాలి. గీతని చదవాలంటే గీత అర్థం అవ్వాలంటే నీ మనసు ఇవ్వాలమ్మా, నీ మనసు ఇస్తేనే కదా గీత నీకు మనసు ఇస్తుంది అనేవారు నాన్నగారు. అంటే గీత మనసు ఇవ్వటం అంటే ఏంటమ్మా, ఆయనలో ఉన్న క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ఒక శ్లోకం మీ శోకాన్ని పోగొడుతుంది అన్నారు నాన్నగారు, ఒక శ్లోకం మీ శ్లోకాన్ని పోగొడుతుంది అంటే ఆ శ్లోకాన్ని ఇప్పుడు గాంధీజీ గారు కూడా అనేవారంట, నాకు అమ్మలేని లోటు భగవద్గీత ఇచ్చింది అని. అంటే ఆయనకి ఏ సందేహం వచ్చినా భగవద్గీతలో తెలుసుకునేవారంట. అలా నేనేమంటాను తెలుసమ్మా, ఇప్పుడు ఏ సందేహం వచ్చినా నాన్నగారి ప్రవచనాలు పెట్టుకోవటమో నాన్నగారి రమణ భాస్కర్ చదువుకోవటమో చేస్తే చాలమ్మా మనకి వచ్చేస్తుందమ్మా సొల్యూషన్, నో డౌట్ అనమాట. అంటే ఆ గీతకి ఎంత ప్రాముఖ్యత ఉందో నాన్నగారి మాటలకు అంత ప్రాముఖ్యత ఉందమ్మా. నా మొన్న మధ్యమ్మ మీ సిస్టర్ కలిసారు గన్నవరంలో ఉషా, అయితే అక్కడ రమాతో ఒక మాట అన్నారు, ఒకసారి కలిసాం కింద అక్కడ మా సైట్ లో కలిసాం. గురువు నాన్నగారు అంకుల్ ఒక మాట అన్నారు, నేను నాన్నగారి గురించి చెప్పుకుంటున్నాం, మేమిద్దరం చెప్పుకుంటుంటే నాన్నగారు భగవద్గీత జేబులో ఉంటే నాలుగు వేదాలు జేబులో ఉన్నట్టే అన్నారు. అసలు నాన్నగారు ఉంటే ఈ నాలుగు వేదాలు భగవద్గీత మనకెందుకండి అన్నారు అంకులు. ఇంకా రమ అంది అబ్బా ఎంత మంచి మాట చెప్పారు అంకులు, అసలు ఎంత బాగుంది అంకులు ఈ మాట, నాన్నగారు ఉన్నప్పుడు ఇంకా మనకి భగవద్గీతలు మనకి ఏ అవసరం లేదు, నాన్నగారు మాటలే మన ప్రమాణమే, ఎందుకంటే గీత ఎంత ప్రమాణ గ్రంథమో నాన్నగారి మాటలు మనందరికీ ప్రమాణం అమ్మ. అసలు ఆ మాటలు ప్రతి మనకి ఏ సమస్య వచ్చినా సపరిష్కారం నాన్నగారి ప్రవచనాల్లో దొరుకుతుంది మనకి. మనం మీటింగ్లకు వెళ్ళే వాళ్ళం అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది దొరికేది కదమ్మా, ఆన్సర్ వచ్చేసేది. అందరూ ఇన్ని రకరకాల ఏదో ఒక ఆలోచనతో వెళ్ళేవాళ్ళు, ఏదో ఒక బాధో లేక ఏదో ఒక సమస్యో ఏదో ఒక దాంతో ఆ మీటింగ్కి వెళ్తే ఆ 3 గంటల ప్రవచనంలో ఎక్కడో ఒక చోట తగ్గ సమాధానం వచ్చేసేది మనందరికీ. అంటే గీత ప్రామాణిక గ్రంథం దాన్ని ఎవరు కాదనలేరు, కానీ నాన్నగారి మాటలకు కూడా అంత ప్రామాణికంగా మనం తీసుకుని జీవించేయచ్చమ్మా అని నాకు అనిపిస్తుందమ్మా. ఇప్పుడు మా ఉషా మన టైం అవుతుందేమో, మేము మీకు 9 అవుతుందేమోనమ్మా, పర్లేదా మరి లేకపోతే 40 పాడేసుకుని ముగిద్దామా ఏంటమ్మా?
ఇంకా పర్వాలేదు ఆంటీ, 40 ఒక 5 పడుతుందంటే కనుక
5-10 పడుతుందమ్మా, అదొక పాడేసుకుందాం.
చాలా బాగుంది, చాలా బాగుంది. అదే భగవద్గీత మనకి అన్ని, ఇంకా నాన్నగారు భగవద్గీత అయినా రామాయణం అయినా ఏదైనా కూడా శాస్త్రం ఏంటి వేదం ఏంటి ఏదైనా కూడా నాన్నగారు మనకి అదే చంటి పిల్లలకి గోరుముద్దలు తినిపించినట్టు సింప్లిఫై చేసేసి చాలా చాలా మృదువుగా చేసి మనకి తినిపించారంటి.
అవునమ్మా, అసలు గీత మనకు అర్థమైందంటే నాన్నగారి మాటల వల్లేనమ్మా.
అవునండి, అవును అవును.
గీతలో మనకి ఏమున్నాయో తెలియవు, గీత శ్లోకాలు తెలియవు, దాటి అర్థాలు తెలియవు. నాన్నగారు చెప్పకపోతే ఇటు అర్థాలు మనకి ఎక్కడ వస్తాయమ్మా?
యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ ఏది వినిపించినా కూడా నాన్నగారు మాటకి భిన్నంగా అసలు ఇంకెక్కడ ఏమి వినడానికి మిగల్చకుండా పెట్టారండి మనకి.
వెలుతులేదమ్మా, వెలుతులేదు. ఇప్పుడు నాన్నగారు అన్నారు
కాదు, అసలు ఏ విధంగానూ సబ్జెక్ట్ పరంగా ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఎక్కడ మాట వినపడినా కూడా దాన్ని ఎంతో అద్భుతంగా నాన్నగారు మనకి వివరంగా ఉదాహరణలతో సహా చెప్పేసి ఉన్నవే అన్ని.
అవునమ్మా, ఎక్కడ ఏం కొత్తగా వినట్లేదు అనిపిస్తుందమ్మా.
కొత్తగా వినడం
ఏది విన్నా
అంటే అదే అనిపిస్తుంది. ఇప్పుడు మన సత్సంగాలకు మించి అసలు ఏది లేదు.
లేదమ్మా, లేదు లేదు.
నాన్నగారు మాట్లాడినప్పుడే కాదండి, ఆయన అనుగ్రహ భాషను చేసినప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఆయన అనుగ్రహ భాషను ఉండిపోయి అది అందరినీ భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు అన్నది 100 పాళ్ళు అది ఇంకా అది ఆయన ఇచ్చిన ప్రామిస్ అండి.
ప్రామిస్ అమ్మా, అనుగ్రహం అమ్మా, ఆయన ఇచ్చేసారమ్మా మనందరికీ, వాగ్దానం చేసేసారమ్మా.
అది అది కనిపిస్తోంది అండి.
అవునమ్మా, చా అందరికీ కనిపిస్తుందమ్మా, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్కళ్ళ హృదయ భక్తులలో అది అందరికీ. ఈ అంటే ఇప్పుడు గీత ఇప్పుడు భారతం చదివితే బాగుపడే వాళ్ళందరూ భారతం చదవండి అనేవాళ్ళు నాన్నగారు. మీ అంటే ఇప్పుడు మనం బాగుపడాలి అనుకుంటే నాన్నగారి ప్రవచనాలు నిరంతరం వింటే సరిపోద్దమ్మా. అసలు నాన్నగారి రమణ భాస్కర్ చదివినా, నిరంతరం నాన్నగారి మాటలు వింటన్నా, అసలు మనం ఎలా జీవించాలి, మనం అమ్మ లోపల నలకలు ఏంటో మనకు తెలిసిపోతుంది. కృష్ణుడు మనసు వెన్నలా ఉంటే కృష్ణుడు మింగేస్తాడమ్మా, మృదువుగా ఉంటే మింగేస్తాడమ్మా అన్నారు నాన్నగారు. కానీ మన మనసు ఎంత గట్టిగా ఉన్నా ఎన్ని నలకలున్నా నాన్నగారు మింగేస్తున్నారు కదమ్మా.
అవునండి,
కృష్ణుడు వెన్న పూసలాగా మృదువుగా ఉంటేనే మలక తెల్లగా ఉంటే మింగేస్తాడమ్మా అనేవారు నాన్నగారు. కానీ మనం లోపల ఎంత నల్లగా ఉన్నా గట్టిగా ఉన్నా మన
అంటే తీసి మెల్లగా మనకి తెలియకుండా నొప్పి లేకుండా తీసుకుంటూ వెళ్ళి మృదువుగా చేసి తీసుకోవడం అండి.
అది అది కరెక్ట్ అంతే,
బ్యూటిఫుల్.
అంటే ఇంత గట్టిగా ఉన్నాళ్ళు అంటే ఇలా తీసుకుని ఆయన వాటిని అన్నింటినీ కడిగించేసుకుంటా వెళ్ళారమ్మా. మన కల్మషం కడుగ కడుగ వచ్చేవా అని చెప్పి ఆ కల్మషాలన్నీ కడటాకి వచ్చారమ్మా ఆయన.
అవునండి, అవును అవును.
మన మన వల్ల కాదు, మనం తీసేసుకోలేమని మనకు తెలిసిపోతుంది. ఏ ఒక్క వాసన మనం తీసుకోలేమమ్మా.
అవును, మీరన్నట్టు ఆయన వైభవాన్ని నిరంతరం మనం జ్ఞాపకంలో పెట్టుకుంటూ ఉంటే కరిగిపోతామండి.
చాలమ్మా, చాలు.
నిరంతరం నిర్విరామం, ఆయన క్షణం కూడా విడిచిపెట్టకండి. ఆయన మనం విడిచిపెట్టట్లేదు. మనం డైవర్షన్ లేకుండా ఫోకస్డ్గా ఉంటే ప్రత్యేకం మళ్ళీ ఏమి ఉండదు అండి, ఎందుకంటే ఆ వైభవంలో కరిగిపోతాం.
అవునమ్మా, కాన్స్టెంట్ రిమెంబరెన్స్, కంటిన్యూస్ రిమెంబరెన్స్ అన్నారు
నాన్నగారు.
అంటే అసలు అవి వింటాం వల్ల ఇంత అది అలా మనం వింటా వింటా ఉంటేనమ్మా అంటే ఇంకా వేరే వేరే వాటి మీద కూడా దృష్టి వెళ్ళదమ్మా.
అవును అవును, అంటే అన్ని కట్టుడైపోతాయి.
అవును, సృష్టిలో ఇంతకన్నా అద్భుతం ఏమైనా ఉంటదమ్మా? మనసు నాశనం చేయటం అనేది ఎవరి వల్ల, మనసును నాశనం చేయటం అనేది ఎవరి వల్ల కాదమ్మా. స్వభావాన్ని మార్చలేము అన్నాడు కృష్ణుడు, మనిషి యొక్క స్వభావాన్ని మార్చలేమన్నారు. కానీ నాన్నగారు మన అందరి లోపల దూరి మనలో ఉన్న ఎన్ని ఆయన భుజాన వేసిన వాటన్నిటిని మనం తొలగించడానికి మన చేత ప్రయత్నం చేసినట్టు చేయించి చేసింది ఆయనే. వర్క్ అంతా ఆయనది. కానీ ఇక్కడ ఏంటంటే మాత్రం భవసాచనని నువ్వు నిమిత్తంగా ఉండు, పని నాది గౌరవం నీది అన్నారు కదా. అలాగే నాన్నగారు పని
చేసి చేతులు అడిస్తే సరిపోతుంది,
అయిపోయి మన పని అంటే నిరంతరం ఆయన స్మరించుకుంటా. అదేంటానమ్మా, ప్రాణ ప్రయాణ సమయంలో నాన్నగారే గుర్తుకు రావాలి, నాన్నగారు మాటలే తలంపులో ఉండాలి, నాన్నగారే స్మరణలో ఉండాలి. ఇంతకన్నా ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదనిపిస్తుందమ్మా స్ట్రాంగ్ గా.
అవునండి,
అది ఆయనే చూసుకుంటారు. ఆ క్షణంలో మనం అసలు మనం మనం సుఖంలో ఉంటాం లేదా మనకు తెలియదు, కానీ గురువు ఉంటా గురువు చూసుకుంటాడు కదమ్మా మన సంగతి. ఆ ప్రాణ ప్రయాణ సమయంలో కూడా ఆయన తలంపులే ఆయన తీసుకొచ్చి, ఆయన్ని స్మరణ తీసుకొచ్చి, ఆయన మాటలు వింటూ వెళ్ళిపోతే ఇంక ఇంకీ జన్మకి ఇంకేం కావాలనిపిస్తుంది అమ్మా. అసలు అది ఫైనల్, అది అంత ఈజీ కూడా కాదు. అది అది ఈజీ కూడా అనట్లేదమ్మా నేను, అది చాలా కష్టం. కానీ గురువు చేస్తారమ్మా, మన గురువు
చేస్తారు.
అంటీ లైక్ స్టార్టింగ్ లో, అంటీ సారీ, స్టార్టింగ్ లో లైక్ వీడియో ఆన్ చేయడం మర్చిపోయారు, లైక్ ఇప్పుడు ఆన్ చేసి పాడితే బాగుంటుందేమో అనిపించింది ఆంటీ.
యా, ఒకసారి వీడియో అంటే మీరు మీ వీడియో ఓపెన్ చేసి పాట పాడాక పోనీ ఆడియో కెళ్ళి తిరిగాను.
అయ్యో
మంచి సలహా ఇచ్చావు గ్రీష్మ.
అంటే స్టార్టింగ్ లో ఆన్ చేస్తా అన్నారు పాపం, మర్చిపోయినట్టున్నారు.
తల్లి నాకు అది రాలేదు ఎందుకు, ఇప్పుడు కూడా చేస్తే ఏంటో వెళ్తుంది, నాకు రావటం లేదు అది.
పర్లేదులేండి ఆంటీ, అయితే కంటిన్యూ చేయండి. పర్లేదు ఆంటీ,
అదేంటో రావట్లేదమ్మా బ్యాక్. మరి నాన్నగారు వద్దంటున్నారేమో మరి.
ఒకసారి ఆ వీడియో బటన్ ఆఫ్ చేసి ఉన్నది, ఊరికే నొక్కి చూడండి ఆంటీ.
అదేనమ్మా, నొప్పితే ఏంటో ఎమర్జెన్సీ అని బ్యాక్ వెళ్ళిపోతుంది. ఏంటో ఇది అయ్యి వస్తున్నాయి అమ్మా, నెంబర్లు వస్తున్నాయి.
వద్దులేండి, పాడిసేయండి అయితే.
జిన్నూరు వాస నాన్న శివా, జగతికి మూలం నీవే శివా, అరుణాచల రమణ అవతారం, నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపా శ్రీ నాన్న, కరుణాయికాడోయీయ్యా, ముక్తికి మార్గం చూపుమయా, ధవళ వస్త్రములు ధరించి, భక్తుల నెల్లా ప్రేమించి, రమణ సన్నిధి నీడలో, సద్గురు నాన్నా రూపంలో, కలియుగమందున వెలసితివి, ప్రేమ కరుణ పంచితివి, జిన్నూరు గ్రామం నివాసం, భక్తుల మదిలో నీ రూపం, కలలో రమణుని కలుసుకొని, రమణ తత్వమును తెలుసుకొని, అరుణాచలము వెళ్ళితివి, రమణ వ్యాప్తిని చేసితివి, వెలిగించావు చోతులను, మా అందరి హృదయములందు చెరువందెను చిన్నూరు, నీ జ్ఞాన బోధలు గాంచి, లక్ష్మీ చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చావో నాన్న, చీకటి లోకం తొలగించి శాంతి లోకము పంపితివి,
మానవులందరిని ప్రేమించి నీ ప్రేమతో వారిని కదిలించి జీవుల పైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారంలో నిలిచి తిని నిన్నే నిత్యం కొలిచి తిని అభయము నిచ్చి ప్రోవుమయ్యా ఓ నాన్నే సాదయామయ్యా ధన్యము జిన్నూరు గ్రామం నీలో నిలిచెను శ్రీ నాన్న నీ కరుణామయ చూపులకు నశించిపోవును పాపములు కోరికలే దుఃఖ కారణమని దుఃఖ నివారణకు మార్గముందని సిద్ధార్థుడు బుద్ధుడైనవైనా నీ విశదపరచిన జ్ఞానమూర్తివి కైలాసంలో ఉన్న శివుడే నీ హృదయంలో కొలువున్నాడని కామక్రోధములు వదలమని శాంతి తత్వమును బోధించితివి జ్ఞాన నేత్రాలతో మముగాంచితివి భక్తులను నీవు ప్రోచితివి జ్ఞానమును అంతము చేసి కాపాడితివి జనులందరినీ క్రీగంటి చూపుతో కన్నీళ్లను కరిగించి కరుణామయుడిగా వెలిగితివి కూపస్థమండు కాలను సైతం సాగర తీరం చేర్చితివి కరుణామూర్తి కరుణించు మాపై కరుణా కురిపించు సర్వము నీకే అర్పితము పెంచుము భక్తి భావమును కొందరికి మో రాముడిగా మరికొందరికి మో కృష్ణునిగా రమణుడై మా అందరికీ దర్శనమిచ్చిన శ్రీనాన్న భక్తుల పాలిట పెన్నిదిగా రాజాయమ్మకు తనయుడిగా విద్యార్థులకు వృద్ధులకు అండా దండానేవిగా అరుణాచలని ఆశీసులను జనులందరికీ పంచితివి ఆత్మబంధువై మా అందరికీ ప్రేమను పంచిన శ్రీనాన్న రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ ప్రవచన పఠనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం సద్గురుని ప్రవచనాలు నానా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కాపాడి నీవు ప్రోచితివి అందరిలో నా నీ రూపం నీ కరుణ అతిశక్తిమయం ఓ నానా మేము మూడులము వసగుమయా జ్ఞానమును భక్తికి నీ వినయ మూలం నానా మేము సేవకులం నాన్న నామము తలచెదము నిత్యం నాన్నను కొలిచెదము భక్తి భావన తెలుసుకొని నాన్నను మదిలో నిలుపుకొని చిత్తంతో శ్రీనాన్న ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం సమాధి నుండి శ్రీనాన్న భక్తులను కాపాడేనోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును నానా బోధనలు వినండి లేక చదవండి శ్రీనాన్న సత్యం చూడండి సత్సంగమును చేయండి శ్రీనాన్న అనుగ్రహం పొందండి భేదభావనను మానండి శ్రీనాన్నే మనసత్కురువండి వందనమయ్యా రమణేశ ఆపద్బాంధవ నానేశ మా పాపములు కడతెచ్చు మా మరి కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ నాన్న కరుణతో మముదయ చూడయ్యా మా మనసేని మందిరము మా హృదయమే నీకు నైవేద్యం జిన్నూరు వాస నాన్న శివ జగతికి మూలం నీవే శివ అరుణాచల రమణ అవతారం నీలో సృష్టి వ్యవహారం సమర్థ సద్గురు శ్రీ నాన్న గురుదేవులకు
ఎక్సలెంట్ అండి.
రోజు కళ్ళు మూసుకుని పాడుకుంటే తండ్రి ఎదుర్కొంటారమ్మా.
అద్భుతం అండి, చాలా పీస్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
అంటే నాకు పాటలు రాని దాంతో పాట పాడిచ్చారమ్మా, అది కదా ఆశ్చర్యం.
పాట పాడించడమే కాదు, ఎంత హృదయపూర్వకంగా ప్రతి మాట అర్థవంతంగా ప్రతి ఐ మీన్ ఎంతో గ్రేస్ అండి. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్.
అది నిజమమ్మా, ఆయన గ్రేస్. అది ఆయన ఇచ్చిన ఆయన ఒప్పితే నాకు మాటలు ఎక్కడ వస్తాయమ్మా.
అవును అవును అవును. థ్యాంక్ యూ సో మచ్. మీ పాటని మేము నెవర్ వేసుకుంటూ ముగిందాం దీన్ని.
అలాగేమ్మా,
థ్యాంక్ యూ సో మచ్.
అలాగేమ్మా,
వెరీ బ్యూటిఫుల్.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
యా, ఓం శ్రీ,
అందరికీ నమస్కారం అండి.
యా.